సాక్షరాగరుణగిరీశ్వరవరాహ్రమం అక్షరమణమాల అమరించుటకును కరుణాకరుణులకు గణపతి దశలు కర్మభయకరం కాపాదుగా. రమణస్వామి ప్రార్థిస్తున్నాడు. ఎవరిని? విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాడు. ఎవరిని ప్రార్థిస్తున్నాడంటే సాక్షరాగరుణగిరీశ్వరవరాహ్రమం. మామూలు పెళ్లికొడుకైతే ఏదో మామూలు బజార్లోకి వెళ్ళి ఒక 10 రూపాయలు 20 రూపాయలు దండ పెట్టి కొనుక్కుని పెళ్లికొడుకు వేయచ్చు. ఇక్కడ రమణస్వామి ఏమంటున్నాడంటే మామూలు పెళ్లికొడుకు తయారు చేయటం లేదు నేను దండ. ఇటువంటి పెండ్లి కుమారుడు సాక్షాత్తు అరుణాచల శివుడు అనే పెండ్లి కుమారుడికి దండ తయారు చేయడానికి నేను పూనుకున్నాను. ఈ పెళ్లికొడుకు మామూలు పెళ్లికొడుకు కాదు, ఎవరు పరమేశ్వరుడు. అరుణాచలేశ్వరుడు అంటే అందరి హృదయాల్లోని అంతర్యామగా ఉన్నాడు. అయితే పుస్తకాల్లో చదువుకుంటున్నాం మనం ఏమని, అందరి హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు, అందరినీ సమానంగా చూడాలి, సమానమైన బుద్ధి ఉంటే అది కూడా యోగమే. శరీరాలు ఇప్పటికి నీడలు, శరీరాలు తేడా, మనస్సులు తేడా, వృత్తులు తేడా, అహంకారాలు తేడా, కానీ అన్ని తొడుగులు ఈ మనస్సు అనే తొడుగు తీసేస్తే, శరీరం అనే తొడుగు తీసేస్తే లోపలున్న వస్తువు ఒకటే, పరమేశ్వరుడు ఒక్కడే అని అన్ని శాస్త్రాలు మన వేదాలు చెబుతున్నాయి, బైబిల్ చెబుతుంది, అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఏమండి, అరుణాచలేశ్వరుడు భగవంతుడు అందరి హృదయాల్లోనే ఉన్నాడా అంటున్నారు? మీరు కళ్ళు మూసుకుంటే చీకట కనిపిస్తుంది కానీ దేవుడు దేవుడు కనిపించటం లేదు అని మీరు అందరూ అనుకోవచ్చు. పైకుడికి గొప్ప మాటలు చెప్పినప్పటికీ, అనుభవం లేని మాటలు చెప్పినప్పటికీ మనం కళ్ళు మూసుకుంటే చీకట కనిపిస్తాను కానీ దేవుడు కనిపిస్తాం లేదు. హృదయంలో నేను ఉన్నానని కృష్ణుడు కూడా గీతలో చెప్తాడు. కానీ హృదయంలో ఉన్న కృష్ణుడు, హృదయంలో ఉన్న ఆత్మ, హృదయంలో ఉన్న చైతన్యము, హృదయంలో ఉన్న వెలుగు, హృదయంలో ఉన్న ప్రకాశము ఎవరికైనా అనుభవంలో ఉందా? ఎవరికి అనుభవంలో లేదు. ఆ పరమాత్మ ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో వాడు జ్ఞాని అవుతాడు. వాడే జనన మరణ సంసార చక్రంలోంచి బయటపడతాడు. మీరు బీదలైనప్పటికీ, ధనవంతుడైనప్పటికీ, చదువుకున్న వాళ్ళైనప్పటికీ, చదువు లేని వాళ్ళైనప్పటికీ, మీ హృదయంలో ఉంటుండ చేతన వస్తున్నటువంటి ఆత్మ అనుభవంలోకి వచ్చే వరకు మనకి సంసారం తప్పదు, ఈ దుఃఖం తప్పదు, బాధ తప్పదు, కష్టం తప్పదు, నష్టం తప్పదు, ఏమీ తప్పదు. ఏది హృదయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మనకి అనుభవంలోకి వచ్చేవాడు. ఆ పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు, ఎవర్ రెడీ, ఆల్వేజ్ ప్రెజెంట్. ఒకప్పుడు ఉండి ఒక మరొకప్పుడు లేకపోవటం లేదు, మన హృదయంలో సిద్ధంగా ఉన్నాడు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన మేలుగానే ఉన్నాడు ఆ పరమాత్మ. అయితే ఏమిటి, మనకు అనుభవంలో లేదు. వస్తువు మన హృదయంలోనే ఉంది కానీ మనకు అనుభవం లేదు. నీ పెట్టిలో 100 రూపాయలు ఉన్నాయనుకోండి నీ ఇంటికాడ, కానీ ఉన్నాయి, ఆ పెట్టిలో 100 రూపాయలు ఉన్నట్టు నీకు తెలియకపోతే ఉన్న సుఖం లేదు. ఇంకేది మీరు వాడుకోవడానికి ఏమి ఉపయోగపడదు. అదే విధముగా హృదయంలో ఆత్మ ఉన్నప్పటికీ అది మీ అనుభవంలోకి రాకపోతే, అది మీకు తెలియకపోతే, దానిలో ఉంటే శాంతి కానీ, సుఖం కానీ, అమృతత్వం కానీ మీకు అనుభవంలోకి రాదు. అయితే ఏమిటి మనకు అనుభవంలో ఉంది? పరమేశ్వరుడు అనుభవంలో లేదు, ఆత్మ అనుభవంలో లేదు, శాంతి అనుభవంలో లేదు, ఆ సుఖం అనుభవంలో లేదు. కానీ మనకు అనుభవంలో ఉన్నది, మన దేహం అనుభవంలో ఉంది, మన అహంకారం అనుభవంలో ఉంది, మన మనస్సు అనుభవంలో ఉంది. దీనికి మీరు దేవుడు ఉన్నాడని, దేవుడు లేడనే ప్రశ్నలు దొరికి మీరు వెళ్ళదు. నా శరీరం నాకు అనుభవంలో ఉంది కాబట్టి నాకు ఈ శరీరానికి ఏదైనా బాధ వస్తే నాకు తెలుస్తుంది, దీనికి ఏదైనా కష్టం వస్తే తెలుస్తుంది, దీనికి రోగం వస్తే మందు వేసుకుంటున్నాను, ఈ శరీరం గురించి ఎన్నో బాధలు పడుతున్నాను, నాకు సుఖం కంటే ఎక్కువ దుఃఖమే వస్తుంది ఈ శరీరం గురించి. ఈ శరీరం అందరికీ అనుభవంలో ఉంది. ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే, వారు హిందువులవనం ఉంది, క్రైస్తవులవనం ఉండి, ఏ మతస్థులు అయినప్పటికీ, కానీ నేను చాలా బాధపడుతున్నామని ఎవరైనా నీతో చెబితే, రెండు రకాల బాధలు ఈ సృష్టిలో ఉన్నాయి. ఈ రెండు రకాల బాధలు తప్పించి మూడో రకమైన బాధ ఈ సృష్టిలో ఎక్కడా లేదు. ఒకటి శారీరకమైన బాధ, రెండు మానసికమైన బాధ. శరీరానికి సంబంధించిన రోగం ఏది వస్తే బాధపడతాం, ఇది ముసలు లేకపోతే బాధపడతాం, దీనికి మరణం వస్తే బాధపడతాం, శరీరానికి ఏమొచ్చినా బాధపడతాం. ఇంకేదా, నాకు అనుభవంలో ఉన్నది శరీరమే. ఇంకోటి మనస్సు ఒకటి అనుభవంలో ఉంది, దానికి దుఃఖం వస్తూ ఉంటుంది, సంతోషం వస్తూ ఉంటుంది, ఒకరి మీద కోపం వస్తుందండి, మరి ఒకరి మీద ఈర్ష్య వస్తూ ఉంటుంది. ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే ఆత్మ అయినప్పుడు కామం ఎందుకు వస్తుంది, కోపం ఎందుకు వస్తుంది, ఈర్ష్య ఎందుకు వస్తుంది, అసూయ ఎందుకు వస్తుంది, ఎవరి మీదకి వస్తుంది? నాకు అసూయ మీ మీద వచ్చింది అనుకోండి, మిమ్మల్ని శరీరంగానో మనస్సుగానో చూస్తున్నాను. ఇంకేత మీలో ఆత్మ ఉందనే కనుక ఆ గ్రహింపు శక్తి నాకుంటే, ఆత్మానుభవం కనుక నాకుంటే, మీ మీద నాకు అసూయ రాదు, మీ మీద నాకు కోపం రాదు, మీ మీద నాకు ద్వేషం పుట్టదు. నాకు కోపం ఉంది, ఈ కోపాన్ని ఎవరి మీద గురి పెడతాను? జీవుడు ఇంకో జీవుడి మీద గురి పెడుతున్నాడు. ఇతను ఏ కోపం అయితే ఎవరి మనిషి మీద గురి పెడుతున్నాడో అది మళ్ళీ ఇతనికే తిరిగి వచ్చేస్తుంది. ఇతను ద్వేషిస్తే ఇతను తిరిగి ద్వేషం వస్తుంది, ఇతను కోపిస్తే ఇతను తిరిగి కోపం వస్తుంది. ఏదైతే మనం లోకానికి ఇచ్చామో అదే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. అంచేత మన ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, మీలో మంచి ఉండొచ్చు, మీలో చెడ్డ ఉండొచ్చు, కానీ లోకానికి ఇచ్చేటప్పుడు మంచిని ఇవ్వండి. మీకు తెలివితేటలు ఉంటే లోకానికి మీ తెలివిని ఇవ్వండి, మీకు ఏదైనా మంచితనం ఉంటే ఆ లోకానికి మీ మంచితనాన్ని ఇవ్వండి. మీరు ఇచ్చిన మంచే మరి పరమేశ్వరుడు మీకు తెలివిని ఇచ్చేస్తాడు. సర్వసాధారణంగా మనకున్న అలవాటు ఏంటంటే, మంచిని మనకు ఉంచుకుంటాం, చెడ్డని ఎదుటి వాడికి ఇస్తాం. ఇది మనకు అలవాటు. అంటే ఆ చెడ్డే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. లోకానికి ఏదైతే మనం ఇచ్చామో అదే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. ఇప్పుడు ఇంతకీ బాధ రెండు రకాలు. నా మనస్సు ఈ మధ్యన కుదిరిగా ఉండటం లేదనే అంటారు. మీరు పైకి చెప్పకండి, ఇది మీ అనుభవంలో ఉన్నది. ఏ మనిషి బాధపడినప్పటికీ, ఏ మనిషి దుఃఖపడినప్పటికీ, ఏ మనిషి కష్టపడినప్పటికీ ఈ రెండే కారణం. ఒకటి శరీరం, రెండు మనస్సు. ఈ రెండాట్లు చుట్టూరే మనం తిరుగుతున్నాం. ఆత్మలో సుఖం ఉందంటున్నారు, శాంతి ఉందంటున్నారు, ఆనందం ఉందంటున్నారు. ఆత్మ అనుభవంలో లేదు కాబట్టి దానికి సంబంధించిన శాంతి కానీ, దానికి సంబంధించినటువంటి సుఖం కానీ, దానికి సంబంధించిన ప్రశాంతి కానీ మనకి ఏమీ దొరకటం లేదు. ఇంకేటది మన అనుభవంలో లేదు. ఏది మన అనుభవంలో ఉంది? మన పొగరగొట్టనం మనకు అనుభవంలో ఉంది, మన అహంకారం మనకు అనుభవంలో ఉంది, మన ఇష్టాయిష్టాలు మనకు అనుభవంలో ఉన్నాయి, మన శరీరం మనకు అనుభవంలో ఉంది, మనస్సు అనుభవంలో ఉంది. ఈ శరీరం గురించి మనం దండి పెట్టుకుంటాం, మనస్సు గురించి దండి పెట్టుకుంటాం, మనస్సుకి ఏదైనా కష్టం వస్తే బాధపడతాం. హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి పరమేశ్వరుని మనం తెలుసుకునే వరకు ఈ రెండేట్ల యొక్క బాధలు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని లోకాలకి వెళ్ళినా, కోటి సంవత్సరాలు బట్టినా నీకు తప్పదు, నాకు తప్పదు. అంటే ఈ రెండాటిని అతిక్రమించాలంటే, ఈ రెండాటిని దాటి వెళ్లాలంటే, ఈ ప్రకృతిలోంచి బయటపడాలంటే, ఈ సంసార చక్రంలోంచి బయటపడాలంటే, నువ్వు దుఃఖంలోంచి, వేదనలోంచి, ఆవేదనలోంచి, అశాంతిలోంచి నువ్వు బయటకు విడుదల పొందాలంటే, ఆత్మరూపంలో ఉన్న అరుణాచలేశ్వరుని ఎలా తెలుసుకోవాలో ఈ అక్షరమణ మాలలో రమణ స్వామి చెప్పాడు. అది అక్షరమణ మాల. ఈ దేహాభిమానైనటువంటి జీవుణ్ణి, మనస్సును అభిమానిస్తున్నటువంటి జీవుణ్ణి, అహంకారాన్ని అభిమానిస్తున్నటువంటి జీవుణ్ణి, దేహానికి మాత్రమే నేననుకునే జీవుణ్ణి ఆత్మ వైపు తిప్పడం కోసం, మనస్సును అంతర్ముఖం చేయడం కోసం, ఆత్మానుభవం కలిగించడం కోసం నేను ఒక దండను తయారు చేస్తున్నాను. ఓ గణపతి స్వామి, నువ్వు విఘ్నాలు రాకుండా చూసే స్వామి నువ్వు. అటువంటి దండన తయారు చేసేటప్పుడు మొట్టమొదటిగా నిన్ను ప్రార్థిస్తున్నాను, నువ్వు అభయం ఇచ్చి నాకు ఈ పని పూర్తి అయ్యేలాగా నన్ను ఆశీర్వదించు గణపతి. ఇలా గణపతి స్వామి ప్రార్థన చేసి తన దండన ప్రారంభించారు రమణ స్వామి. ఈ అక్షర మనమాలని మీరు జాగ్రత్తగా చదివితే ఈ దేహాభిమానంలోంచి విడుదల పొందుతాం. ఈ దేహమాత్రుడినే నేననే భావనలోంచి, ఈ అహంకార మాత్రుడినే నేననే భావనలోంచి విడుదల పొందుతాం. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటంటే, దేహమాత్రుడినే నేనని అజ్ఞాని అనుకుంటాడు, ఆత్మ నేనని జ్ఞాని అనుకుంటాడు. పైకి మనుషులు ఇద్దరు సమానంగానే కనిపిస్తారు. అయితే జ్ఞానికి విరాగం ఉంటుంది, అజ్ఞానికి రాగం ఉంటుంది. జ్ఞానికి వైరాగ్యం ఉంటుంది, అజ్ఞానికి రాగం ఉంటుంది. జ్ఞాని మీరు మరణిస్తున్నానని అనుకోడు. ఎందుచేత అనుకోడు? తన హృదయంలో ఉన్నటువంటి ఆత్మకి మరణం లేదు. అజ్ఞాని నేను మరణిస్తున్నాయని అనుకుంటాడు. దేహమాత్రుడు నేను తాననుకుంటాడు కాబట్టి నేను పలానా ఎల్లమ్మని, నేను పలానా పుల్లమ్మని, నేను పలానా రాజులమ్మాయిని, లేదా నేను బ్రాహ్మణమ్మాయిని, నేను పలానా సంవత్సరంలో పుట్టాను, ఇంత వయసు వచ్చింది నాకు, ఇంక 4 సంవత్సరాల్లో మరణిస్తాను, ఇటువంటి ఎప్పుడు దేహానికి సంబంధించినటువంటి భావాలు ఉంటాయి కాబట్టి అది అజ్ఞాని లక్షణం. లోపల ఒక వస్తువు ఉంది, ఆత్మ వస్తువు ఉంది, దానికి మరణం లేదు. ఆత్మను తెలుసుకున్నవాడు ఆత్మ అవుతాడు కాబట్టి ఆత్మ మరణం లేదు కాబట్టి తానికి కూడా మరణం లేదు, వాడు అమృతుడు అవుతాడు, వాడికి మృత్యు భయం ఉండదు వాడికి అని జ్ఞాని ఆ స్థితిని పొందుతాడు. ఇక్కడ మనందరికీ ఏదో రకమైన బాధ ఉంది. బాధ లేని మనిషి, అశాంతి లేని మనిషి, దుఃఖం లేని మనిషి సృష్టిలో లేనే లేరు. తల్లి చెప్పకపోయినా మనం ఎప్పుడూ శాంతిగా ఉండాలి, మనం ఎప్పుడూ సుఖంగా ఉండాలి, మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, మనకి చావు రాకూడదు, మనకి ఎప్పుడు బాధలు ఉండకూడదు, మన సంసారం బాగుండాలి అని అందరూ కోరుకుంటారు. ఈ కోరిక లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అన్ని పార్టీల వాళ్ళు సుఖాన్ని కోరుకుంటారు, అన్ని కులాల వాళ్ళు సుఖాన్ని కోరుకుంటారు, అన్ని మతాల వాళ్ళు సుఖాన్ని కోరుకుంటారు. సుఖాన్ని శాంతి అందరూ కావాలని కోరుకుంటున్నారు, కానీ అది ఎక్కడ ఉందో, అది ఎలా వస్తుందో అది ఎవరికి తెలియదు. లోపాలు ఎక్కువన్న మనిషి, పాపాలు ఎక్కువన్న మనిషి, బలహీనతలు ఎక్కువ మనిషి ఆధ్యాత్మిక చింతనలోకి రానే రాదు, ఆత్మ చింతన వారికి కలగదు. అందుచేత మోక్షం అనే ఒక స్థితి ఉంది, అది గొప్ప స్థితి, ఉన్నతమైన స్థితి, ఉదాత్తమైన స్థితి. ఆ మోక్షం అందరి హృదయాల్లోనే ఉంది, అది ఎక్కడో బయట లేదు. ఆ మోక్షాన్ని ఎవరైతే పొందారో వారికి ఇంకా దుఃఖం అనేది ఉండదు, వారికి సఫరింగ్ అనేది ఉండదు. ఆ మోక్షాన్ని పొందటం కోసం, ఆ మోక్షాన్ని పొందే విధానం తెలుసుకోవడం కోసం సద్గ్రంథాలు పఠించమన్నారు, మహాపురుషులతో స్నేహం చేయమన్నారు, మహాపురుషులు చెప్పిన మాటలు వినమన్నారు. ఒక్కసారి భగవద్గీత వింటే, ఒక్కసారి ఉపనిషత్తులు కనుక వింటే, మీలో పరమ పవిత్రత ఉంటే మీరు ధ్యానం చెయ్యక్కర్లేకుండా, పూజలు చెయ్యక్కర్లేకుండా, జపాలు చెయ్యక్కర్లేకుండా మీకు మోక్షం వస్తుంది, మీరు అర్హత ఉంటే. మనకి గీతలో కృష్ణుడు చెప్పిన మాటలు కానీ, అక్షరమణమాలలో రమణస్వామి చెప్పిన మాటలు కానీ మనకి నచ్చటం లేదంటే మన హృదయంలో పాపం ఉన్నట్టు. భగవంతుడు చెప్పిన మాటలు అబద్ధాలు కాదు, అందులో ప్రతి అక్షరము నిజం. వాటిని మనం హేళనగా చూస్తున్నామంటే అది మన బుర్రకి అందటం లేదంటే దానికి కారణం ఏంటంటే మన హృదయంలో ఉన్న దోషమే కారణం. మన హృదయంలో దోషాలు ఉన్నంత కాలం, మన హృదయంలో బలహీనతలు ఉన్నంత కాలం ఆ మాటలు ఎంత మంచి అయినప్పటికీ మనకు రోతగా కనిపిస్తాయి. ఎంతకాలం అయితే మీలో అజ్ఞానం ఉందో అంతకాలం శారీరక బాధలు, మానసిక బాధలు, చిత్తవృత్తికి సంబంధించిన బాధలు ఎన్ని జన్మలు ఎత్తినా, ఏ లోకానికి వెళ్ళినా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు? మీకు ఆత్మానుభవం జరిగే వరకు. అందుచేత మీరు ఆత్మానుభవం పొందడం కోసం ఈ అక్షర మనమాలని నేను తయారు చేస్తున్నాను అంటున్నాడు రమణ. నా సంసారంలో దుఃఖం లేదు, నేను సుఖంగా ఉన్నాను, నాకు ఇవాళ అశాంతి లేదు అని మీరు తాత్కాలికంగా అనుకోవచ్చు. ఏది కూడా డాక్టర్లు చేసే సహాయం, మీ తల్లిదండ్రులు మీకు చేసే సహాయం, పెద్దలు చేసే సహాయం, మహాత్ములు చేసే సహాయం, ఇవన్నీ తాత్కాలికమైనవి. ఏది నిజమైనటువంటి పరిష్కారం నీకు లేదు. తాత్కాలికంగా ఉపశాంతి, మీ నిజన దుఃఖంగా ఉంటే ఓ సినిమాకి వెళితే ఆ గంట చేతి మీకు శాంతిగా ఉంటుంది, మరి ఇంటికి వచ్చాక మరుసటి నుంచి మీ బాధ నీదే. అంచేత ఈ సినిమాలకు వెళ్ళినా, పెద్దల దగ్గరికి వెళ్ళినా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఇవన్నీ తాత్కాలికమే, కానీ శాశ్వత శాంతి కావాలంటే, ఈ ప్రకృతి నుంచి బయటపడాలంటే, శాశ్వతమైనటువంటి సుఖం మీకు కావాలంటే మీకు మోక్షం పొందవలసి తీరవలసింది. అంతకంటే ఇంకో గనియం లేనే లేదు. అలా మోక్షాన్ని సాధించడం కోసం, దాన్ని పొందింపజేయటం కోసం అనుగ్రహమూర్తి అయినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి దండను తయారు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఓ గణపతి స్వామి మరి ఎంత గొప్పవాడు అన్నా తెలియచ్చు, అంత గొప్పవాడికి ఎంత గొప్ప దండ తయారు చేయాలి? మామూలు పెళ్లి కొడుక ఏదో 10 రూపాయలు దండ పొంది తెచ్చి వేసేయడానికి, ఇంత గొప్ప దండ తయారు చేయడానికి తగినటువంటి అర్హత, తగినటువంటి యోగ్యత, తగినటువంటి విలువ, తగినటువంటి బుద్ధి, తగినటువంటి ఏకాగ్రత, తగినటువంటి తెలివి నాకు ప్రసాదించు గణపతి. ఇలా గణపతి స్వామి ప్రార్థన చేసి తన దండను ప్రారంభించారు రమణ స్వామి. మనం ఏ పని మొదలు పెట్టినా భగవంతుడి దయ ఉండాలి. భగవంతుడి దయ లేకపోతే పని సక్రమంగా జరగదు. మీరు నాకు పని మనం మొదలు పెడితే ఆ పని బాగా పూర్తయిందంటే అది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉందన్నట్టే గుర్తు. ఈశ్వర అనుగ్రహం లేకపోతే మనం పని మొదలు పెట్టినప్పటికీ అది సరిగ్గా పూర్తవదు, అది అసంపూర్తిగానే ఉంటుంది. ఎవరికైనా 4 రూపాయలు ఉన్నాయనుకోండి, వారి పని చాలా బాగుంది అన్నట్టు. వారి పని చాలా బాగుందంటే ఆర్థికంగా బాగుందని, వారి మానసికంగా బాగున్నారు. ఏంటి వారి పని ఎంతవరకు బాగుంది? అన్నానికి లోటు లేదు, బట్టకు లోటు లేదు, అంత మాత్రంతో సరిపోయింది, అంత మాత్రంతో సరిపోయింది. ఈ మధ్యన బెంగళూరులో ఒక కారులో ప్రయాణం చేస్తుంటే ఒక జర్మనీ దేశస్థుడు కూర్చుని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే నేను ఏమన్నానంటే, మాటల సందర్భంలో యేసుక్రీస్తు ఏమన్నాడంటే, కేవలం అన్నం వల్లే మనిషి బతకటం లేదు అన్నాడు అని అన్నాడు. మనుషులందరూ బతుకుతున్నారు, అన్నం వల్లే బతకటం లేదు అని యేసుక్రీస్తు అన్నాడు. అప్పుడు ఆ జర్మనీ దేశిస్తుడు ఏమన్నాడంటే, కేవలం అన్నం తినటం వల్లే మనిషి బతకటం లేదు, అంతవరకు బాగానే ఉంది కానీ అన్నం లేకపోయినా బతకలేదు. అతను చెప్పింది ముద్దిగానే ఉంది. యేసుక్రీస్తు అలా ఇతరు చెప్పాడంటే, అన్నం అవసరమే, అన్నం తినటమే మనిషి యొక్క లక్ష్యం కాదని, స్వర్గ రాజ్యం మీ హృదయంలో ఉన్నటువంటి స్వర్గ రాజ్యాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోవడం మీ లక్ష్యం. అంచేది మీరు అన్నం తినవచ్చు, బట్ట కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఇది లక్ష్యం కాదు, దీని శరీరానికి అవసరమే, అది మీ గమ్యం ఇది కాదు, మీ డెస్టినేషన్ ఇది కాదు, గమ్యం మటుకు మోక్షమే. యేసు క్రీస్తు ఏ ఉద్దేశం ఏదైతే చెప్పాడో ఆ మాటలు మనం పట్టుకోవాలి. అంటే జీవిత గమ్యం మోక్షం, జీవిత గమ్యం జ్ఞానం. సోదర మహాశైలరా, మీరు పొందినా పొందకపోయినా, మీరు అందుకున్నా మీరు అందుకోకపోయినా, మీరు సాధించినా మీరు సాధించకపోయినా, జ్ఞానాన్ని మీరు అందరూ గమ్యంగా పెట్టుకోండి. మీరు గమ్యాన్ని చేరుకోవచ్చు చేరుకోకపోవచ్చు, కానీ మీరు గమ్యంగా పెట్టుకోవచ్చిన ఒక జ్ఞానాన్ని, జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది. జ్ఞానం లేకపోతే ఏ మనిషికి మోక్షం రాదు. మీరు ఎవరి భక్తులైనా మీకు మోక్షం రాదు జ్ఞానం లేకపోతే. ఆత్మజ్ఞానం లేకపోతే మీరు ఎవరి భక్తులైనప్పటికీ మీకు మోక్షం రానే రాదు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. దాన్ని చేరుకున్నామా, దాన్ని చేరుకోలేదా, దాన్ని పొందామా, దాన్ని పొందలేదా అనేది వేరే విషయం. దాన్ని పొందొచ్చు, మనం పొందలేకపోవచ్చు. అయితే లక్ష్యాన్ని మటుకు మనం ఆత్మజ్ఞానాన్ని మటుకు పెట్టుకోవాలి. అంటే లక్ష్యం విషయంలో మనకు దోషం ఉండకూడదు. అంటే జ్ఞానాన్ని సంపాదించడం కోసం జ్ఞానాన్ని గమ్యంగా పెట్టుకుని, జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకుని మనం జీవించాలి. అది చాలా ముఖ్యం. అటువంటి జ్ఞానం మనకు కావాలంటే ఈ అక్షర మనమాలని మీరు అనుదినం పారాయణం చేయటం వల్ల, ఒక జ్ఞానమే కాదు అన్నం కూడా పెరుగుతుంది. నేను మీ ఇంటికి చూడటానికి వచ్చాను అనుకోండి, నేను రావటం మళ్ళీ చూడటానికి వచ్చాను, కానీ మీరు నాకు కాఫీ కొడుకు. అదేవిధంగా అక్షరమైన మన జ్ఞానం కోసం మీరు చదవండి, మీరు అన్నం కొడపడు. మన ఇంట్లో ఎవరైనా ఒక అమ్మాయిని పెళ్లి కూతురు చేశామంటే కొత్త బట్టలు ఎలాగైనా కుట్టి, ఆ పెళ్లి కూతురు మనం అడగక్కర్లేదు, ఆ కొత్త బట్టలు కుట్టిస్తాం. ఎప్పుడైతే మనం పెళ్లి కూతురుని చేశామో అప్పుడు తప్పనిసరిగా కొత్త బట్టలు కుట్టిస్తాం. అదేవిధంగా జ్ఞానం కోసం మనం తంటాలు పడుతుంటే, జ్ఞానం కోసమే అక్షరమైన మనం చదువుతూ ఉంటే, ఆ జ్ఞానం మనకి ఏదైతే అవసరమో అది అన్ని సమకూర్చి పెడుతుంది. మనకు బట్టలు కావాల్సింటే బట్టలు, మీకు గౌరవాలు కావాల్సింటే గౌరవాలు, అన్నం కావాల్సింటే అన్నం, మీకు ఏది కావాలో మీకు సమకూర్చి పెడుతుంది. ఏది జ్ఞానం? జ్ఞానం అంటే ఏమిటి? పరమేశ్వరుడు. ఆ జ్ఞానం ఎవరికి వస్తుంది? శ్రద్ధ ఉన్న వాడికి జ్ఞానం వస్తుంది. మీకందరికీ ఎంతో కొంత శ్రద్ధ ఉంది కాబట్టి ఈ రోజున వినటానికి ఇక్కడికి వచ్చారు. శ్రద్ధ వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఇప్పుడు రమణ మహర్షి చెప్పాడు, ఏ కొన్ని మాటలు చెప్పాడు. అదేవిధంగా రామకృష్ణుడు చెప్పాడు, ఏ కొన్ని మాటలు చెప్పాడు. అదేవిధంగా యేసు చెప్పాడు, ఏ కొన్ని మాటలు చెప్పాడు. వ్యాపారం కోసం చెప్పారు. ఏమైనా కొబ్బరికాయ వ్యాపారం, చిట్టి వ్యాపారమా, తౌరు వ్యాపారమా, ఎందుకు చెప్పాడు? వాళ్ళు మానవ జాతి మీద వాళ్ళకున్న ప్రేమ ఆ స్పిరిచువల్ లవ్, అది అఫెక్షన్. మానవ జాతి మీద వాళ్ళు పొందిన తాదాత్మ్యం అది ఆపుకోలేక అది పొంగి 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 ఆ ప్రేమ ప్రవాహం, ఆ ప్రేమ వేగం పొంగి పొంగి మాటల రూపంలో బయటకు వచ్చింది. రమణ స్వామి చెప్పిన మాటలు కానీ, రామకృష్ణుడు చెప్పిన మాటలు కానీ మాటలు కాదు, అది ప్రేమ. మనుషుల మీద వాళ్ళ హృదయంలో ఉన్న ప్రేమే అది మాటల రూపంలో. అది అక్షర మనమాల అనండి, గోస్పల శ్రీరామకృష్ణ అనండి, లేకపోతే వేదం అనండి, లేకపోతే బైబుల్ అనండి, వాళ్ళు వ్యాపారం కోసం చెప్పిన మాటలు కాదు, గొప్పల కోసం చెప్పిన మాటలు కాదు, గౌరవాల కోసం చెప్పిన మాటలు కాదు, మానవ జాతిని వాళ్ళ స్థాయికి తీసుకెళ్లడం కోసం, మానవుడు శారీరకంగా మానసికంగా పడుతున్న బాధల నుంచి విడుదల చేయడం కోసం వాళ్ళు తపన పడి కేవలం మానవ జాతి మధ్య ఉండే ప్రేమ కొలిది వాళ్ళు కట్టినటువంటి మాట. ఎవరైతే జ్ఞానం సంపాదించాడో వాడు ప్రేమ స్వరూపుడు అవుతాడు. ఎవరైతే జ్ఞానం సంపాదించాడో వాడు స్వార్థంలోంచి విడుదల పొందుతాడు. ఏ మనిషికి అయితే స్వార్థం ఉందో ఆ మనిషికి జ్ఞానం లేదు. ఇంకే స్వార్థం ఉన్న మనిషికి జ్ఞానం కలగదు, స్వార్థం ఉన్న మనిషి ప్రేమించలేడు. మీరు లోకాన్ని ప్రేమించాలంటే, ఈశ్వరుని ప్రేమించాలంటే స్వార్థం అనే గూడులోంచి ఆ మనిషి బయటికి రావాలి. సోదర మహాశయ, ఈ జ్ఞానం అటువంటిది. తోటి మానవుడి పట్ల వాళ్ళకున్న ఆప్యాయత, వాళ్ళకున్న ప్రీతి అది ఆపుకోలేదు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒకసారి పూరి జగన్నాథంలో శ్రీకృష్ణ చైతన్య జగన్నాథ స్వామిని చూస్తున్నాడు. జనం ఎక్కువగా ఉన్నారు, వాళ్ళందరినీ గెంటి కలిపినందుకని అలా కూర్చుని ఉన్నాడు. ఈ లోపల ఒక అమ్మగారు ఏం చేశారు, ఇలా ఇలా తల పైకి చూస్తుంది ఆవిడ, పాపం పుట్టే మా జగన్నాథ స్వామి కనపడటం లేదు, ఎదురుకుండా జనం. ఈ చైతన్యుడు కూర్చున్నాడు కదా, ఎవరు దోడ కాల్చుకుని కుర్రోళ్ళగా దోడ కాల్చుకుని వాళ్ళగా ఉన్నాడు. ఈ చైతన్యుడు భుజాల మీద ఎక్కి వాడి శ్రీకృష్ణ చైతన్యుడు అనే సంగతి ఈ అమ్మగారికి తెలియదు. పాపం ఈ అమ్మగారు పుట్టి ఆ జగన్నాథ స్వామి కనిపించడం లేదు, చూడాలనే లోపల ఆతురత. ఈ చైతన్యుడు భుజాల మీద ఎక్కి ఈ చైతన్యుడు ఏం చేస్తున్నాడు పాపం, జగన్నాథ స్వామిని కలిసి చూస్తాను, మనం కథలు కూడదని ఒగ్గ పెట్టుకుని మీరు కూర్చున్నారు. ఈ లోపల ఏంటి, చైతన్య స్వామి శిష్యులు అక్కడికి వచ్చారు. ఏంటి, మహాపురుషుడు అవతార పురుషుడు కృష్ణుడు యొక్క అవతారం, ఈ అమ్మగారు ఎవరు, చైతన్యుడు మేము నిలబడి ప్రభువును చూస్తామని తిట్టడానికి సిద్ధపడి దగ్గరికి రాకపోతండి, చేతులు పెట్టి ఇలా ఇలా వారించాడు. ఇప్పుడు ఏం కదపకండి కదపకన్నారు. అది శిష్యులు అలాగే ఉండిపోయారు. ఆవిడ ఎంతసేపు చూసింది, 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ జగన్నాథ స్వామి చూసింది. చూసి అమ్మ ఎంత బాగుందో అనుకుని ఆ కాళ్ళు కిందకి పెట్టింది. ఈ శిష్యుకు ఉపద్రవ కోపం వచ్చేస్తుంది, మన గురువు మన దేవునితో సమానం, ఆయన మనం పూజించుకుంటున్నాం అని శిష్యుడికి ఎంతో కోపం వచ్చేస్తంటే ఆ వచ్చిన అమ్మగారు ఈయన భుజాలలోంచి కాళ్ళు కింద పెట్టాక చైతన్యుడు వెంటనే ఆవిడ కాళ్ళు పట్టుకుని ఆవిడ కాళ్ళకి నమస్కారం పెట్టి, అమ్మా నీ భక్తికి సంతోషం, అమ్మ కింద ఎవరున్నారో నీకు తెలియటం లేదు, నీ భక్తికి సంతోషం, ఆ విగ్రహాన్ని చూడాలని భగవంతుని చూడాలని ఆతృతి మీద నువ్వు ఇంత ఆతృతిగా చూసావు, నీ పాదాలకు నమస్కారం అమ్మా. పాదాలు తొక్కినందుకు కోపం రాలేదు సరిగ్గా, తిరిగి ఆవిడ పాదాలకు నమస్కారం పెట్టాడు. ఎందుకు, ఆవిడకున్న భక్తి, ఆవిడకున్న భక్తికి ప్రాణమిగారు. అమ్మా నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి, నువ్వు ఎంత భక్తురాలు అమ్మా, నీ ఏకాగ్రతకి సంతోషం అమ్మా, నీ హృదయంలో పరమేశ్వరుడు పట్ల నీకున్న ప్రీతికి సంతోషం అమ్మా అని ఆవిడ పాదాలకి శ్రీకృష్ణుని చైతన్యుడే నమస్కరించాడు. అది జ్ఞాని యొక్క లక్ష్యం. నిజంగా నీ అదృష్టం బాగుండి, నీ పూర్వజన్మ సుకృతం బాగుండి, ఎవరైనా మహాత్ముల యొక్క సహవాసం నీకు దొరికితే నీకు అతి తేలిగ్గా మోక్షం వస్తుంది. ఈ జీవుల యొక్క అజ్ఞానాన్ని తొలగించడం కోసం, ప్రతి మనిషిని జ్ఞానిని చేయటం కోసం, ఈ ప్రకృతిలోంచి ఈ విష బలయుల్లోంచి ఈ మానవుని బయటకు తీసుకురావటం కోసం, ఈ జీవుని బయటకు తీసుకురావటం కోసం, మనసును లోపలికి పంపించటం కోసం తగినటువంటి మాలను నేను తయారు చేస్తున్నాను, ఈ అక్షర మనమాలను తయారు చేస్తున్నాను అంటే నీ పని పూర్తయ్యేలాగా నన్ను అనుగ్రహించు గణపతి అంటున్నాడు రమణాస్తు. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. మోక్షం రావాలంటే ఎంతో కష్టాలు చెబుతున్నారు, రాజయోగం చెబుతున్నారు, కర్మయోగం చెబుతున్నారు, భక్తి యోగం చెబుతున్నారు, జ్ఞాన యోగం చెబుతున్నారు, భగవద్గీతలో ఎన్నో యోగాలు చెప్పారు. కొంతమంది రమణస్వామి చెప్పింది కొంతమంది బుర్రకి ఎక్కదు, కొంతమంది భక్తి మార్గం చెబితే బుర్రకి ఎక్కుతుంది, అలాగే కొంతమందికి కర్మ మార్గం చెబితే కొంతమంది బుర్రకి ఎక్కుతుంది, కొంతమందికి మామూలుగా వైరాగ్యం ఎక్కువ ఉంటుంది సహజంగా, వారికి జ్ఞాన మార్గం అంటే ఇష్టం. కొంతమందికి 10 మందికి ఏదో ఉపకారం చెయ్యాలి, 10 మందికి సేవ చేయాలి అని ఎవరైతే ఎవరితో వాళ్ళకి సేవ చేయాలంటే సహజంగా ఎవరైతే ఎవరు ప్రవృత్తి అయితే ఉందో వారికి కర్మ మార్గం అంటే ఇష్టం. కొంతమందికి భగవంతుడి పేరు చెబితే చాలు, రామ నామం, కృష్ణ నామం, శివ నామం, భగవంతుడి పేరు చెబితే చాలు, ఒళ్ళు జలదరిస్తాయి, అవి వెంటుకలు అలా నిలబడతాయి, గగురుపాటు శరీరం అంతా గగురుపాటు వచ్చేస్తుంది. శివనామం చెప్పినా కృష్ణనామం చెప్పినా రామనామం చెప్పినా భగవంతుడి పేరు స్మరణకొచ్చేటప్పటికే ఎవరికైతే శరీరం పులకరిస్తుందో, ఎవరికైతే మనసు పులకరిస్తుందో వారికి భక్తి మార్గం అంటే ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, వాళ్ళ పూర్వజన్మ యొక్క విశేషాన్ని బట్టి, వాళ్ళ పూర్వజన్మలో చేసిన సాధన బట్టి ఒక్కొక్క ప్రవృత్తి ఒక్కొక్కటి ఇష్టపడతారు. ఇక అక్షరం మనమాల ప్రధానం కాదు, అక్షరం మనమాల రచన చేసేటప్పుడు భగవాన్ హృదయం మనకు ప్రధానం. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. ఇయర్ రిమంబరెన్స్ ఆఫ్ అరుణాచల, ఓన్లీ రిమంబరెన్స్ ఆఫ్ అరుణాచల గివ్స్ మోక్షం. ఉడికి మీరు అరుణాచల అరుణాచల అరుణాచలాన్ని స్మరించుకోండి, మీకు మోక్షం వస్తుంది, మీకు శాంతి వస్తుంది, మీకు కాంతి వస్తుంది, మీరు స్వరూపాన్ని పొందుతారు, మీరు ఆత్మను పొందుతారు, మీరేం కష్టపడక్కర్లేదు, ప్రీతిగా మీరు ప్రేమను చంపుకోకుండా అరుణాచల 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 అని మీరు రిమంబరెన్స్ ఆఫ్ ఇట్టు, మీరు రిమంబరెన్స్ ఆఫ్ అరుణాచల, ఓన్లీ రిమంబరెన్స్ ఆఫ్ అరుణాచల గివ్స్ మోక్ష, గివ్స్ నాలెడ్జ్, గివ్స్ పీస్, గివ్స్ ఎన్లైటన్మెంట్. కేవలం అరుణాచలం యొక్క స్మరణ చాలు మీకు సమాధి స్థితి వస్తుంది, మీకు స్మరణ చాలు మీకు మోక్షం వస్తుంది, ఆ స్మరణ చాలు మీ బుద్ధికి మీ ఇంద్రియాలకి అందనటువంటి పరమ ప్రశాంతి మీరు పొందుతారు. మీరు రిమంబరెన్స్ ఆఫ్ అరుణాచల, ఓన్లీ రిమంబరెన్స్ ఆఫ్ అరుణాచల గివ్స్ మోక్ష, మీకు యోగంతో పని లేదు. అరుణాచల మనసు స్మరించి వాళ్ళ ఎవరైతే అరుణాచల 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 అనే ప్రీతిగా అయితే వాళ్ళ దేహాన్ని మర్చిపోయి, వాళ్ళ అహంకారాన్ని మర్చిపోయి, వాళ్ళ మనస్సును మర్చిపోయి, వాళ్ళ ఇంద్రియాలు మర్చిపోయి కేవలం ఏకాగ్రతతోటి నిర్మలమైనటువంటి బుద్ధితోటి అరుణాచల ఓ అరుణాచల శివ అరుణాచల శివ అని ఎవరైతే హృదయపూర్వకంగా స్మరణ మాత్రమే చాలు, మీరేం కష్టపడొద్దు, మీరేం యోగాభ్యాసాలు చేయొద్దు, ప్రాణాయామాలు చేయొద్దు, ఏమి నియములు అక్కర్లేదు, వ్రతాలు అక్కర్లేదు, హృదయపూర్వకమైనటువంటి ఈ స్మరణే చాలు అని చెప్పారు. ఈ మధ్యన ఎవరో ఒకరు చెప్పారు నేను చాలా దానాలు చేశానని. అప్పుడు నేను చెప్పాను మీరు చేసిన దానాల వల్ల పుణ్యం వస్తుంది, మాకు వాతావరణం పంచిపెట్టు.
అంటే మీరు చాలా దానాలు చేశారని చెబుతున్నారు, చాలా సంతోషం. మీ దానంలో మాకు వాటా పంచిపెట్టద్దు, ఇంకేది మీరు దానం చేస్తే మీకు పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం అంతా మీరు అనుభవించండి, ఆ పుణ్యాన్ని మట్టికి మీరు ఎవరికి వాటా పంచిపెట్టక్కర్లేదు అని వారికి సలహా చేద్దాం. ఈ సందర్భంలో గౌతమ బుద్ధుడి మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. కర్తృత్వంతో చేసే మాటలు ఎలా ఉంటాయంటే, గౌతమ బుద్ధుడి టైంలో ఒక బింబసారుడైన ఒక మహాచక్రవర్తి ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే పూర్వం యజ్ఞాలు చేసి యాగాలు చేసి గొర్రెల్ని మేకల్ని చంపేవారు. ఈ హిందూ మతం పేరు మీద ఎంత మంచి ఉందంత చెడ్డ జరిగింది. పూర్వం యజ్ఞాలు చేస్తే హోమాలు చేస్తే పుణ్యం వస్తున్నారు రాజుగారి ఉద్దేశం. ఓ కుంటి గొర్రె ఈ గొర్రెల మందలు తోలికెళ్తున్నారు యజ్ఞుడు ఆహుతి చేయడం కోసం. ఓ కుంటి గొర్రె అది నడవలేకపోతుంది. నడవలేకపోతుంటే ఆ కుంటి గొర్రెను పట్టుకుని ఈ గొర్రెలు కాపర కొడుతున్నారు. కొడతండి మిగతా గొర్రెలతో కుంటి గొర్రె ఎలా నడుస్తుంది పాపం, నడవలేకపోతుంది. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే ఆ దృశ్యం చూశాడు. ఈ కుంటితున్న గొర్రెని తన భుజం వేసుకున్నాడు. ఎలాగే దీన్ని కొట్టకండి, మిగతా గొర్రెలతో దీన్ని కూడా నేను తీసుకొస్తాను. ఆ కుంటితున్న గొర్రెని తన భుజం వేసుకునే బుద్ధుడు గౌతమ బుద్ధుడు యజ్ఞశాలకు వెళ్ళాడు. ఒక గొర్రెని చంపడానికి సిద్ధం చేస్తున్నారు, బొట్లు పెడుతున్నారు. దేనికి బొట్లు పెట్టడం గౌరవించడానికి కాదు, వాటిని నరకట. కొంతమంది చేసే మర్యాదలు అలాగే ఉంటాయి. ఒక ఉద్దేశం స్వార్థం పెట్టుకుని కొంతమంది మర్యాదలు చేస్తారు, అవి మర్యాదల కాదు. ఈ గొర్రెలకు బొట్లు పెడుతున్నారు, ఏమి చేస్తున్నారు, ఎందుకు బొట్లు పెడుతున్నారు, ఆ యజ్ఞం వీటిని నరకటం కోసం. అప్పుడు గౌతమ బుద్ధుడు అన్నాడు, ఓ చక్రవర్తి, ఓ రాజా, ఓ మహారాజా, ఓ కింగ్ ఆఫ్ కింగ్స్, ఓ చక్రవర్తి, నీ గొర్రెలన్నింటిని చంపుతున్నావు, ఎందుకు చంపుతున్నావు? ఈ హోమంలో గొర్రెలన్నీ చంపితే నీకు పుణ్యం వస్తుందని నువ్వు చంపుతున్నావు. ఈ కుంట గురిని నేను తీసుకొచ్చాను, అది నడవలేకపోతే నీ పాలు కాపులు కొడుతుంటే ఆ బాధ చూడలేక ఆ గొర్రెని ఎత్తుకొచ్చాను. అంటే నీ గొర్రెలు అన్ని చంపి ఈ కుంట గొర్రెని మాట వదిలేదు, ఊరికే వదిలేదు. ఈ కుంట గొర్రె యొక్క తల నరికే వదిలి నా తలకై తీసే, నీ పుణ్యానికి ఏమి నష్టం అనదు. ఒక సామాన్యమైనటువంటి గొర్రెనే చంపేస్తే నీకంత పుణ్యం వస్తే, నా ఓటి మనిషిని చంపితే నీకెంత పుణ్యం వస్తుంది మహారాజా. అంచేత ఇటువంటి పనులు నిజం చేసి నువ్వు పుణ్యం సంపాదించుకో. నేను పుణ్యం సంపాదించుకోవద్దంటూ లేదు, నువ్వు పుణ్యం సంపాదించుకో. నీ గొర్రెని చంపే బదులు నన్ను చంపు, అప్పుడు నీకు ఇంకా అధికంగా పుణ్యం. వాళ్ళు పుణ్యం కోసం ఎంతో మందిని బలి చేసేసి ఎంతో మందికి అగ్ని ఆహుతి చేసి వాళ్ళ పుణ్యాన్ని సంపాదిస్తారు. వీళ్ళకి జ్ఞానం, నువ్వు పుణ్యం చేస్తే మంచి లోకాలకు వెళ్ళొచ్చు, పాపం చేస్తే చెడ్డ లోకాలకు వెళ్ళొచ్చు. ఆచార్య స్వాములు ఒక మాట అన్నారు, మన అందరికీ యమధర్మరాజు తెలిసే భయం అంట, కానీ మనమదురు అంటే ఇష్టం అంట. నువ్వు మనమదురు చేసే మనకి చేసేది ఏంటంటే పాపం పోజేసి పెడతాడు. యముడేమో చేసిన పాపాన్ని కడుగుతాడు. మనకి ఎవరంటే ఇష్టం అంట, పాపాన్ని కడిగే యముడంటే ఇష్టం అంటట. మనకి పాపానికి ఇచ్చే మనమదురు అంటే మనకు బాగా ఇష్టం. మన యొక్క లక్షణాలు ఇలా ఉన్నాయని ఆచార్యులు వచ్చి, ఎవరైతే అరుణాచల 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 అని ఎవరైతే స్మరిస్తున్నారో, ఎవరైతే తలపెడుతున్నారో, ఎవరైతే ఆ స్మరణలో జీవిస్తూ ఆ స్మరణలో ఎవరికైతే ప్రాణం పోతుందో వాళ్ళకి తప్పనిసరిగా మోక్షం వస్తుంది అని భగవాన్ ఒకసారి చెబుతుంటే ఈ మాట ఒకడన్నాడు, ఏమండి అలా చెబుతున్నారు, అరుణాచలం అని స్మరించుకుంటేనే మోక్షం వచ్చేస్తుందా, మోక్షం అంటే అంత తేలిగ్గా ఉందా, అలా చెబుతున్నారు. ఈశ్వరాజ్ఞ అడగటానికి నువ్వెవరు, కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది, అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం వస్తుంది, చిదంబరాన్ని దర్శిస్తే మోక్షం వస్తుంది అని ఈశ్వరుడు చెప్పిన ఆజ్ఞ అడగటానికి నువ్వెవరు, నువ్వు అరుణాచలాన్ని స్మరించి చూడు, అప్పుడు నేను మోక్షం రాకపోతే అడుగు. అసలు సాధన చేయకుండా, స్మరణ చేయకుండా, కాలు కలపకుండా, నూరి నడపకుండా, ఏమి ప్రయత్నం చేయకుండా వస్తుందా రాదని అనుమానం పెట్టుకుంటానండి. అది నేను చదువు చదివిన తర్వాత చదువు రాకపోతే అప్పుడు అడుగు, పుస్తకం తీయకుండా నాకు చదువు వస్తుందంటే అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి వచ్చేస్తున్నా, వస్తుంది, వచ్చి తీరుతుంది. అనుమానించడానికి నువ్వెవడు, ప్రశ్నించడానికి నువ్వెవడు, అరుణాచల మనసు స్మరించు వాడాల. ఎవరబ్బగారు తమ్మండి, స్మరించుకోవాలంటే మనం స్మరించుకోగలమా? ఎన్ని గొడవలు జ్ఞాపకం వస్తాయో మనకి. ఉనికి అరుణాచలం స్మరణ రమణస్వామి చెప్పారు, అయితే నిరంతరం మీరు ఆ స్మరణలో ఉండగలరా? నిరంతరము మీ దేహాన్ని మర్చిపోయి, మీ అహంకారాన్ని మర్చిపోయి, మీ మనస్సును మర్చిపోయి, మీ రూపాలను మర్చిపోయి, మీ గౌరవాలను మర్చిపోయి, మీ అగౌరవాలను మర్చిపోయి, మీ గొప్పలని, మీ కీర్తిని, మీ ఆస్తులు మీ మర్చిపోయి అరుణాచలాన్ని నిరంతరం స్మరించగలవమా? మన గౌరవాల జ్ఞాపకం వస్తాయి, మన గొప్పల జ్ఞాపకం వస్తాయి, మన కులాలు గోత్రాలు మనకు జ్ఞాపకం వస్తాయి, కానీ అరుణాచల శివుడు జ్ఞాపకం వస్తాడు మనకి? మీ దేహాన్ని మర్చిపోయి, మీ రూపాయలు మర్చిపోయి, మీ ఆస్తులు మర్చిపోయి అరుణాచలాన్ని స్మరించగలరా? ఈ మధ్యన మా ఇంటి దగ్గర ఒక అమ్మగారు ఇంకో అమ్మగారిని అడుగుతున్నారు, ఇంకేమైనా పొలం ఉందా అని. ఆ అమ్మగారు అన్నారు, మాకేం లేదు, పొలం లేదు అన్నారు. నేను మాట్లాడు కోరుకున్నాను, కానీ నేను మీకు ఇప్పుడు సలహా చెబుతున్నాను. మీరు ఎవరైనా మీకు పొలం ఉందంటే పొలం ఉందని చెప్పండి, రూపాయలు ఉంటే రూపాయలు ఉన్నాయని చెప్పండి, మీరు ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారంటే ఉద్యోగాలు చేసుకుంటున్నామని చెప్పండి, మీకు ఏమైనా బంగారాలు ఉన్నాయంటే బంగారం ఉన్నాయని చెప్పండి, మీకు ఆస్తులు ఉంటే ఆస్తులు ఉన్నట్టు, మీకు అంతస్తులు ఉంటే అంతస్తులు అంటే చెప్పండి. నేను వద్దంటాం లేదు, మరి అంతస్తులు లేని వాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళు, గౌరవాలు లేని వాళ్ళు, ఈ గొప్పలు లేని వాళ్ళు మరి ఏమైనా చెప్పాలి? ఏమీ లేదనే చెప్పకండి, మా ఆస్తి గారు నా చలవని చెప్పండి. అందరికీ ఆస్తులు ఉండవు, మీరు ఎవరైనా ఆస్తులు లేని వాళ్ళు ఉంటే మాకు ఏమీ లేదని చెప్పకండి. మీకు ఉండే మీకు అరుణాచలం ఉంది, మాకు అరుణాచలం ఆస్తి, మా ఆస్తి అరుణాచలం అని ఏమీ లేదని చెప్పకండి. ఉన్నవాళ్ళు ఉండని చెప్పండి, లేని వాళ్ళు ఏమీ లేదని చెప్పకండి. మాకు అరుణాచలమే మా ఆస్తి, మాకు అరుణాచలం ఉందని చెప్పండి. మీ గొప్ప ఉన్న వాళ్ళు గొప్పలు చెప్పుకోండి, మీ గౌరవాలు ఉన్న వాళ్ళు మీ గౌరవాలు చెప్పుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లు చెప్పుకోండి, మీ చదువులు చెప్పుకోండి, మీ ముత్తాతలు గొప్పతనాలు, మీ తాతలు గొప్పతనాలు, మీ కుటుంబ గౌరవాలు ఉంటే మీరు చెప్పుకోండి. ఏమీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నాం అనుకుంటే మాకు గౌరవాలు లేవు, మాకు బ్యాంక్ అకౌంట్లు లేవు, మాకు బంధు బలం లేదు, మాకు డబ్బు బలం లేదు, మాకు దేహ బలం లేదు, మాకు ఏమీ లేదని చెప్పకండి. మీకు అరుణాచలం ఉంది, మాకు అరుణాచలం ఉందని చెప్పండి. అరుణాచలం మీ ఆస్తి కాదు, మాకు అరుణాచలం ఉందని మీరు చెప్పుకోలేరా? అరుణాచలిస్తున్న అందరి వాడి కాదా? ఎవరో ఒక్కడి వాడేనా? ఎవరో ఒక రమణ మహర్షి చుట్ట, ఎవరో ఒకరి చుట్టేనా అరుణాచలిస్తుడు? ఒక రమణ మహర్షిని ఉద్ధరించడానికి అరుణాచలిస్తుడు ఒకడు ఉన్నాడా? అదే కాదు, అక్షరమణిమాలలో అదే రమణ మహర్షి చెప్పాడు. ఏదో ఒక రమణ మహర్షిని రక్షించాం, ఎవరో ఒకరిని జ్ఞానం చేశాం, ఎవరికో ఒకరికి మోక్షాన్ని ఇచ్చాం, నా పని అయిపోయిందని నువ్వు అనుకోకు. నన్ను ఏ విధంగా బాగు చేశావు, నన్ను ఏ విధంగా అయితే ఉద్ధరించావు, నాకు ఏ విధంగా అయితే మోక్షాన్ని ఇచ్చావు, నాకు ఏ విధంగా అయితే శాంతిని ఇచ్చావు, నాకు ఏ విధంగా అయితే చైతన్యంలో మీతం చేశావు. బుద్ధికి అందనటువంటి, ప్రకృతికి అందనటువంటి, ఇంద్రియాలకు అందన ఆ పరమశాంతి, ఆ ఉత్కృష్ట శాంతి, ఆ ఉదాత్త శాంతి, ఆ మహోన్నత శాంతిని ఎందుకని కలిపావు? అటువంటి శాంతి నా పనికి ఇచ్చేశావని, నా పని పూర్తి అయిపోయిందని నువ్వు అనుకోకు. నాబోటి జీవుల్ని, నాబోటి సామాన్య మానవాళ్ళని, నాబోటి ఆస్తి లేని వాళ్ళని, నాబోటి దిక్కు లేని వాళ్ళందరికీ నువ్వే దిక్కయ్యి, నాలుగోటి ఆస్తి లేని వాళ్ళందరికీ నువ్వే ఆస్తి అయ్యి, వాళ్ళందరినీ రక్షించి, వాళ్ళందరికీ పరమ ప్రశాంతి ప్రసాదించి, వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించి వాళ్ళని తెలుసు. అంటే మీరు ఎవరు దిక్కు లేని వాళ్ళు, ఎవరు దిక్కు లేదని అనుకోవద్దు. మీకు ఆస్తి లేని వాళ్ళు ఎవరు ఆస్తి లేవనుకోవద్దు. ఏమి లేని వాళ్ళకి పరమేశ్వరుడు దిక్కి, మనకు అరుణాచలిస్తాడు ఆస్తి. ఈ ఆస్తి అజ్ఞానం నుంచే జన్మలు వస్తాయి. మన అజ్ఞానం నుంచి మనం విడుదల చేయడం కోసం, అహంకారం నుంచి విడుదల చేయడం కోసం అవసరమైతే గురు రూపంలో అరుణాచలిస్తుడు వచ్చి ఆ పరమేశ్వరుడు, ఆ సృష్టికర్త, సర్వశక్తివంతుడు, సర్వశాంతి ప్రదాకుడు అయినటువంటి అరుణాచలిస్తుడు వచ్చి జన్మలైనా సరే వచ్చి రక్షిస్తాడు. మన ఆస్తి ఆయనే, ఆయన పట్ల మన శరణాగతిస్తుంది. ఇంకున్న వాళ్ళకి అనేక దిక్కులు ఉన్నాయి. కొంతమందికి బంధువులు దిక్కుంటారు, కొంతమంది స్నేహితులు దిక్కుంటారు, కొంతమందికి దేహ బలం ఉంటుంది, కొంతమందికి ధన బలం ఉంటుంది, కొంతమందికి పొగల మొత్తం ఉంటుంది. ఇలా అనేక మందికి అనేక రకాల బలాలు ఉండొచ్చు, కానీ ఏ దిక్కు లేని వాడి మటుకి, లోకానికి సంబంధించిన సంపద ఏమి లేని వాడికి సంపద లేదు, మనం దరిద్రులం అని మీరు ఎవరు అనుకోవద్దు. మీకు అరుణాచలేశ్వరుడైన ఐశ్వర్యం ఉంది, అరుణాచలేశ్వరుడైనటువంటి దిక్కు ఉంది, అరుణాచలేశ్వరుడైన మోక్ష ప్రదాతం ఇది. ఇక్కడే ఉన్నాడు నిజమైన అరుణాచలేశ్వరుడు, మన హృదయంలోనే ఉన్నాడు. అరుణాచల, 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 ఎవరైతే దీన్ని ప్రీతిపూర్వకంగా స్మరిస్తున్నారు, ఎవరైతే హృదయపూర్వకంగా నిండు మనస్సుతోటి, ఎవరైతే కపటం లేకుండా ఎవరైతే స్మరిస్తున్నారు, వారి యొక్క అహంకారాన్ని నిర్మూలిస్తావు అరుణాచల. వైకుంఠంలోకి వెళ్ళినప్పటికీ, కైలాసంలోకి వెళ్ళినప్పటికీ అహంకారం ఎంతకాలమైతే మనలో నాశనం కాదు, అంతకాలం ఈ భూమి మీదకి రావాల్సిందే, ఈ భూమి మీదకి రావాల్సిందే, ఈ భూమి ఒక ట్రైనింగ్, ఏ అనుభవం పొందడం కోసం అయితే మనం ఈ భూమి మీదకి వచ్చామో అనుభవం పొందే వరకు మనం జీవించుంటాం. అనుభవం తర్వాత ఆ శకంలో, ఆ దయ్యలో, ఆ రోజులో మనం ప్రాణం విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతాం. ఏ కర్మ అయితే మనం అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చామో, ఏ పుణ్యం అయితే అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చామో, ఏ పాపం అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చామో, ఆ అనుభవం పూర్తయిన తర్వాత ఇది ప్లే గ్రౌండ్, ఇది ఆడుకునే గ్రౌండ్. శిక్షణ పొందడం కోసం ఈ భూమి మీదకి వచ్చాం, కొన్ని పాఠాలు నేర్చుకోవడం కోసం మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఆ ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ బయలుంచి, ఆ కాలేజీలోంచి బయటకు ఎలా పంపేస్తారు? ఈ దేహం ఎందుకు వచ్చిందో, ఏ అనుభవం పొందడానికి వచ్చిందో, ఏ శిక్షణ పొందడానికి వచ్చిందో, ఏ ప్రారంభం అనుభవించడానికి ఈ దేహం ఈ భూమి మీదకి వచ్చిందో, ఆ ప్రారంభం ఖర్చు అయిపోయిన గంటలు, ఆ నిమిషములు, ఆ శకంలు ఈ భూమిని ఖాళీ చేసి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు పుణ్యం సంపాదించుకోవచ్చు, ఇక్కడ మీరు పాపాలు సంపాదించుకోవచ్చు, మీ పుణ్యాలకు మరొక లోకంలో మీరు అనుభవ సుఖాలు పొందొచ్చు, మీ పాపాలకు మరొక లోకంలో శిక్షలు పొందొచ్చు, మళ్ళీ మీ పుణ్య పాపాలను కూడా పెట్టుకుని ఈ భూమి మీదకి రావచ్చు. ఎన్ని చేసినప్పటికీ మీరు ఎలా తిరుగుతూ ఉండవలసిందే, ఇది మీ నిజమైన ఇల్లు కాదు, ఈ ఊరు నిజమైన ఇల్లు కాదు, ఈ దేశం నిజమైన ఇల్లు కాదు, వైకుంఠం నిజమైన ఇల్లు కాదు, కైలాసం నిజమైన ఇల్లు కాదు, మీ నిజమైన ఇల్లు మీ హృదయంలో ఉంది. ఆ హృదయాన్ని మీరు ఆస్వాదించండి, ఆ హృదయాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి. మీ నిజమైన ఇల్లు, మీ నిజమైనటువంటి మోక్షం, మీ నిజమైనటువంటి జ్ఞానం మీ హృదయంలో ఉంది, దాన్ని మీరు పొందండి. అది పొందాలంటే ఆనకరాన్ని పోవాలి. పుణ్యాలు సంపాదించుకోవడం కాదు, పాపాలు సంపాదించుకోవడం కాదు, ఇది అన్నింటికి అతీతమైనటువంటి మోక్షాన్ని మీరు పొందాలంటే, శాంతిని పొందాలంటే, రాకలు పాపలకి అతీతమైనటువంటి స్థితిని పొందాలంటే, వెళ్ళటాలు రావటాలు మొదలైనటువంటి అతీత స్థితిని పొందాలంటే మీరు మోక్షాన్ని పొందాలి. ఆ మోక్షం మీ హృదయంలో ఉంది. అది మామూలు పుణ్య పాపాలలో వచ్చేది కాదు. ఈ అహంకారం తెగిపోయినప్పుడు అహంకారం వేరుతో సహా, అహంకారం మూలంతో సహా ఎప్పుడైతే తెగిపోయిందో, ఎప్పుడైతే రాలిపోయిందో, ఎప్పుడైతే కాలిపోయిందో, ఎప్పుడైతే వాడిపోయింది, అప్పుడు మీకు మోక్షం వస్తుంది. అటువంటి అహంకారాన్ని నరగటం కోసం నిర్దాక్షిణ్యంగా దయనేది లేకుండా అటువంటి అహంకారాన్ని ఎవరైతే ధైర్యంతో, ఎవరైతే సాహసంతో, తిరిగితనం లేకుండా అతి బలవత్తరంగా ప్రీతి అతి ధైర్య సాహసాలతో ఎవరైతే ఈ వైరాగ్యమైనటువంటి కత్తిని పుచ్చుకుని ఎవరైతే అహంకారం నడపగలుగుతున్నాడో వారి మోక్షాన్ని పొందుతాడు, వారి జ్ఞానాన్ని పొందుతాడు. అది మీ హృదయంలోనే ఉంది. నిజమైన అరుణాచలేశ్వరుడు ఎక్కడ అరుణాచలం లేదు, మీ హృదయంలోనే ఉంది. అది మీ అజ్ఞానాన్ని, మీ అజ్ఞానాన్ని వృక్షాన్ని వేరుతో సహా కత్తితో వైరాగ్యాన్ని కత్తి పుచ్చుకుని నడుపు. అది ఇక్కడే ఉంది, ఎప్పుడే ఉంది. మోక్షం ఇక్కడే ఉంది, మీ హృదయంలో ఉంది. మీకోసం ఎదురు చూస్తుంది, మీకోసం తప్పిస్తుంది. మీ మనసును కొంచెం అంతరంగ కొంచెయ్యి, అరుణాచలాన్ని స్మరించు. అప్పుడు మీ హృదయంలో అరుణాచలం లోపల గుంజుకుంటుంది. మీ మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అవుతావు. ఎక్కడ వైకుంఠానికి వెళ్ళినా అక్కడ పూర్తి ఎక్కువ రోజులు ఉండటానికి వీల్లేదు. ఇక్కడ వడ్లవాన పాలు వచ్చేది ఎన్ని గంటలు కూర్చుంటాం, మళ్ళీ మన స్వస్థానానికి వెళ్ళిపోవలసిందే. మీ స్వస్థానం ఈ భారతదేశం కాదు, మీ స్వస్థానం ఈ ప్రపంచం కాదు, మీ స్వస్థానం వైకుంఠం కాదు, మీ స్వస్థానం కైలాసం కాదు, మీ స్వస్థానం మీ హృదయమే. ఆ హృదయంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు, ఆ హృదయంలోనే ఆత్మ ఉంది. అప్పటివరకు మీకు కష్టాలు తప్పవు, నష్టాలు తప్పవు, దుఃఖాలు తప్పవు, బాధలు తప్పవు, భారాలు తప్పవు. ఎప్పటి వరకు మీ హృదయంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు తెలుసుకునే వరకు బాధలు తప్పవు. అంటే మీ గమ్యస్థానాన్ని నువ్వు పోవాలి. మీ గమ్యస్థానమైన ఆత్మను విడిచిపెట్టి, హృదయాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా టెంపర్ విపులేసే తాత్కాలికంగా ఉండవలసింది. అక్కడ నువ్వు సుఖాన్ని అనిపించు, లేదా దుఃఖాన్ని అనిపించు, లేదా ఐశ్వర్యాన్ని అనిపించు. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రకృతిలో ఏ మూలకి వెళ్ళినా, నువ్వు ఎన్నిసార్లు మరణించినా, ఎన్నిసార్లు జన్మించినా, ఎన్ని బాధలు పడినా, తాత్కాలికమైనటువంటి భోగాలు మీరు ఏమి అనుభవించినప్పటికీ అవి నిజం కాదు. నువ్వు హృదయంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవలసింది, ఆత్మను తెలుసుకోవలసింది. నిజం కాని దాన్ని ఎంతకాలం అయితే నిజం అనుకుంటున్నావు, అప్పుడు నీ బుద్ధి అరుణాచలేశ్వరుడు మీద మళ్ళదు. ఏది నిజాన్ని నిజంగా నమ్ము, అప్పుడు నువ్వు అరుణాచలేశ్వరుని స్థలిస్తావు, అరుణాచలేశ్వరుడిని జీవిస్తావు, అరుణాచలేశ్వరుని మరణిస్తావు అని చెబుతున్నాడు భగవాన్ శ్రీరామ. ఎక్కడికి వెళ్ళిన టెంపరీ, అన్ని టెంపరీ పోస్టులే. ఎక్కడికి వెళ్ళిన టెంపరీ, ఈ లోకంలో ఉన్నాం, ఈ భూమి మీద ఉన్నాం, ఎన్ని సంవత్సరాలు ఉంటాం, ఇప్పుడు మరణిస్తాం. మీరందరూ పుణ్యాలు చేసుకుంటారు, వైకుంఠానికి వెళ్తారు, అక్కడ ఎన్ని రోజులు ఉంటారు, లేదా కైలాసానికి వెళ్తారు, అక్కడ ఎన్ని రోజులు ఉంటారు, లేదా ఇక్కడ చచ్చిపోయి ఎయిటీ మిలియన్ పుడతాం, అక్కడ ఎన్ని రోజులు ఉంటారు, లేదా ఇంకో చోట పుడతారు, అక్కడ ఎన్ని రోజులు ఉంటారు. ఎక్కడైనా టెంపరీ పోస్టులే, కేవలం తాత్కాలికమే. ఉన్న పెరమైన పోస్ట్ ఒకటి ఉంది, అక్కడ చీకటి లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ సారం లేదు, అక్కడ సఫరం లేదు, అక్కడ ట్రబుల్స్ లేవు, అక్కడ డొమెస్టిక్ ట్రబుల్స్ కానీ, డిఫికల్టీస్ కానీ, డిసప్పాయింట్మెంట్స్ కానీ ఏమీ లేవు. అక్కడ ప్లేస్ ఒకటి ఉంది, పరమశాంతి ప్లేస్ ఒకటి ఉంది. దానికి శాంతి కానీ, దానికి మించిన సుఖం కానీ, దానికి మించిన అంతస్తు కానీ ఇంకోటి లేదు. అదే మోక్షం, అదే అరుణాచలం. అది ఎక్కడో లేదు, నీకు దూరాన్ని లేదు, అది నీ హృదయంలో ఉంది. అరుణాచలాన్ని స్మరించు, దాన్ని పొందు, దాన్ని సంపాదించు. అరుణాచలం అంతకు స్మరించు అంటున్నాడు భగవాన్ శ్రీరామ. అరుణాచలాన్ని స్మరించమని రమణ మహర్షి చెప్పేంటి, మన స్మరణ వస్తుందా? ఎవరు స్మరిస్తారని? ఎవరు బాబు గారు? మనకి ఎన్నో గొడవలు ఉన్నాయి, మన హృదయంలో ఎన్నో గొడవలు ఉన్నాయి. సోదర మహాశయారా, ఇవాళ మనం పొరపాట్లు చేయొచ్చు, ఎన్ని పొరపాట్లు చేసినప్పటికీ మన హృదయంలో ఉండిపోతాయి. ఎన్ని మన మనసుకు తెలియకుండా, మన మనసుకు అర్థం కాకుండా అయ్యి బయటికి ఏదో జన్మలో కానీ బయటికి వెళ్ళం. ముందు మన మనసుకు తెలియాలి. మీరు పుణ్యం చేసినా, మీరు పాపం చేసినా, దాని యొక్క పంక్తి మనసులో అనుభవించి కానీ బయటికి వెళ్ళండి. అరుణాచలేశ్వరుని స్మరించమని రమణ స్వామి చెబుతున్నాడు. మీరే ఎంతమంది స్మరించగలరు? పూర్వజన్మల్లో అనేక పుణ్యాలు చేస్తే, అనేక మంచి పనులు చేస్తే, నిష్కామకర్మ చేస్తే, స్వార్థం లేకుండా, ఫలితం ఆశించకుండా, గొప్పలు ఆశించకుండా, మంచి పని కోసమే మంచి పని అలా చేసుకుని రాగా అనేక జన్మలు మంచి పనులు చేస్తూ ఖర్చు పెడుతుంటే అప్పుడు ఈశ్వరుని స్మరించాలని బుద్ధి మీకు కలుగుతుంది. కానీ గురికి ఈశ్వరుని స్మరించమంటే మనకి ఎవరు స్మరించారు? మీరు ఎంతమంది స్మరించగలరు? మీ దేహాన్ని మరిచిపోయి, మీ మనస్సును మరిచిపోయి, మీ అహంకారాన్ని మరిచిపోయి మీరు పరమేశ్వరుడు, మీలో ఎంతమంది స్మరించగలరు? మాట తేలిగ్గానే ఉంది. ఎంతమంది సంస్కారాలు ఒప్పుకుంటారు? నా సంస్కారం అనుమతిస్తుందా? నా మనసులో అశాంతి, నా మనసులో రుగ్మతి, నా మనసులో చెడ్డ ఆలోచనలు, నా మనసులో చెడు తలంపులు, ఇవన్నీ అరుణాచల స్మరణ నా చేత చెల్లిస్తారు. అరుణాచల మీరు రిమంబరించవు. అరుణాచల మిమ్మల్ని ఏం ప్రాణాయామం చేయమంటాం లేదు, డబ్బులు ఖర్చు పెట్టుకుని దానాలు చేయమంటాం లేదు, మిమ్మల్ని యజ్ఞాలు చేయమంటాం లేదు, ఆవుని ఖర్చు పెట్టి మిమ్మల్ని హోమాలు చేయమంటాం లేదు. మీరు రిమంబరించవు. అరుణాచల మీరు రిమంబరించవు. అరుణాచల దిగుతున్న మోక్ష అరుణాచల 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 స్మరణ మాత్రం చేత నీ మోక్షానిచ్చే క్షేత్రం అరుణాచలం. నీ దగ్గర నుంచి ఏం ఆశించడం లేదు, నీకు స్మరణ మాత్రమే ఆశిస్తున్నా. అలాగే అరుణాచలం స్మరిస్తంటే నిజంగా అలా నువ్వు అలా స్మరణ చేస్తుండగా చేస్తుండగా నీకు తెలియకుండానే అన్నాను కానీ నీకు తెలియకుండానే ఈ నీ యొక్క అహంకారాన్ని కాల్ చేసి బూరి చేస్తాను. ఏది మంచిదో మనకు తెలియదు, ఏది మంచిదో నాలో ఉన్న పరమేశ్వరుడు తెలుసు. నాకేది మంచిదో కూడా నాకు తెలియదు, కానీ పరమేశ్వరుడు తెలుసు. నాకేది మంచిది, నా అహంకారం పోతున్నాడు చాలా మంచిది. ఏదైతే పోతే నేను మోక్షాన్ని పొందుతాను, అటువంటి ఆటంకం కావాల్సిన అహంకారాన్ని కత్తిరిస్తాడు, కాల్ చేసి బూరి చేస్తాను. దీనిదేమి రికమెండేషన్ చేయడం లేదు. ఈయన అరుణాచలేశ్వరుడు నేను ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్ళ అహంకారం తీసేయని ఈయన రికమెండేషన్ చేయటం లేదు. అది నీ వృత్తివయ్యా, నీ ప్రొఫెషన్వయ్యా, అది నీ డ్యూటీ అయ్యా, నీ ధర్మమయ్యా. ఎవరైతే అరుణాచల 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 వాడి బుద్ధిని, వాడి మనస్సుని, వాడి శరీరాన్ని, మొత్తం శక్తులని, మానవుడుకున్న తన శక్తులన్నీ కూడా కేంద్రీకరించి ఎవరైతే అరుణాచలాన్ని స్మరిస్తున్నాడో అరుణాచలేశ్వరుడు వాళ్ళ అహంకారం తీసేస్తే పని పెట్టుకున్నాడు. అదే పని నేనేం రికమెండేషన్ చేయటం లేదు, నేనేం చేయమని చెప్పడం లేదు. అరుణాచలేశ్వరుడు చేసి పని మీద చెబుతున్నాను. అంతేగాని అలా అరుణాచలేశ్వరుడు పలానా వాడు అరుణాచలాన్ని స్మరిస్తున్నాడు, వాడు అహంకారాన్ని తీసే అని నేను రికమెండేషన్ చేయటం లేదు. రికమెండేషన్ చేసే పని నేనేం పెట్టుకోలేదు, అది వాడు చేసే పని మీద చెబుతున్నాను అంటున్నాడు రమణ. అరుణాచల మనసు స్మరించు వారల అహం నిర్మూలించు అరుణాచల. రాత్రి అనక పగలనక గంటలను మర్చిపోయి, సెకండ్లు మర్చిపోయి, రోజును మర్చిపోయి, అమావాస్యని పౌర్ణమి తిథిని కూడా మర్చిపోయి, నక్షత్రాలు మర్చిపోయి, ఖగోళం మర్చిపోయి, భూగోళం మర్చిపోయి, సమస్తము మర్చిపోయి ఎవడైతే తన ఇంద్రియాన్ని, తన మనస్సుని, తన అహంకారాన్ని అరుణాచలేశ్వరుడు స్మరణలో ఎవడైతే నానబెట్టుకుంటున్నాడో వారి యొక్క అహంకారాన్ని మూలంతో సహా తీసేసే స్వభావం నీలో ఉంది. ఇదే చెబుతున్నాడు అరుణాచల. అంతేకాని నీకు నీ చెప్పగడ్డేదాన్న, నీకు చెప్పడానికి నేను సరిపోతానా? రికమెండేషన్ నేను చేయటం లేదు, నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పడానికి నేను సరిపోతానా? నేను సరిపోను. కానీ నువ్వు చేసే పని మటుకి నీ భక్తులను చెబుతున్నాను, నీ విలువ చెబుతున్నాను, నీ గొప్పతనం చెబుతున్నాను, నీ గౌరవం చెబుతున్నాను. నువ్వు ఎంత పెద్దవాడో ప్రజలకు తెలియదు కాబట్టి చెబుతున్నావు, అంత మటుకే ఆ వాళ్ళు నువ్వు గొప్పవాడు అవ్వలేదు. కానీ నువ్వు ఎంత పెద్దవాడో లోకలకు చెబుతున్నాను, నేను స్మరించి ధన్యులు అవుతారని, నేను స్మరించి తరిస్తారని, నేను స్మరించి జ్ఞానస్థితిని పొందుతారని, జ్ఞానసింహాసనం పొందుతారని అంటే నేను చెబుతున్నాను అరుణాచల. మీకు ద్వేషం వస్తుందని కొన్ని ఎవరి మీద గురి పెడతారు? మీకంటే వేరుగా ఏమి ఎవరి మీద గురి పెడతారు? మీకు రోషం వస్తుందని కొన్ని రోషం ఎవరి మీద గురి పెడతారు? ఎవరి మీద చూపిస్తారు? మీకున్న కష్టం అనుకుని మీ కష్టం ఎవరి మీద చూపిస్తారు? మీ ఎవరి మీద అయితే చూపిస్తున్నారు అందులో పరమిస్తుంది లేదా? మీ కాల్పణ్యం, మీ కక్షలు, మీ ద్వేషాలు ఎవరి మీద చూపిస్తారంటే వాళ్ళు మీకంటే భిన్నంగా ఉన్నారా? వాళ్ళు మీకంటే వేరుగా ఉన్నారా? మీ దుర్మార్గాలు మళ్ళీ తిరిగి మీకు రావా? మీరు రోషాలు రావచ్చు, ఎవరి మీద చూపిస్తారు? ఎవరి మీద గురి పెడతారు? మీ ఎవరి మీద అయితే చూపిస్తున్నారు అందులో పరమిస్తుంది లేదా? ఈ వేరు భావనలోంచి, ఈ వేరు బుద్ధిలోంచి, ఈ భేద బుద్ధిలోంచి సృష్టి వచ్చింది సంసారం అంట. ఉన్నది ఒకటి అయితే నువ్వు ఎవరిని కామిస్తావు, ఉన్నది ఒకటి అయితే నువ్వు ఎవరిని కోపిస్తావు, ఉన్నది ఒకటి అయితే నువ్వు ఎవరిని ద్వేషిస్తావు, ఉన్నది ఒకటి అయితే నువ్వు ఎవరి మీద పదపించుకుంటావు. సోదర మహర్షి గారు, కామాలు కానీ, క్రోధాలు కానీ, త్రాగాలు కానీ, ద్వేషాలు కానీ నీలో నీవని అనుకోకండి. పైకి కనపడవని, పైకి కనపడకునే దీని స్థితిలో మనం వదిలేదాం అంట. వాటిని కిలికి కిలికి బయటికి తీసుకొచ్చి ఏ జన్మలు అయితే వాటిని కాల్ చేయడానికి చూస్తాడు వారి గురువు. నీ గురుమతులు ఆశించేవాడు గురువు కాదు, నీ సన్మానాలు ఆశించేవాడు గురువు కాదు. నీకు తెలియకుండా నీ హృదయంలో ఉన్నటువంటి లోకానికి సంబంధించినటువంటి రుగ్మతలు, లోకానికి సంబంధించిన వాసనలు అది పిండి బయటికి లాగి ఎవరైతే కాలుస్తాడో వారి గురువు. నీ దగ్గర దండలు ఆశించేవాడు గురువు కాదు, నీ గౌరవాలు ఆశించేవాడు గురువు కాదు. హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని అభివృద్ధిలో తీసుకురావడానికి ఆశించేవాడు నీ గురువు. మన జీవితంలో ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించాము? మన స్వార్థాన్ని మరిచిపోయి జీవితంలో మనం ఎవరినైనా ప్రేమించామా? ఎప్పుడు ఎవరిని ప్రేమించాము? ఎందుకంటే మనకి స్వార్థమే తెలుసు. పుట్టినప్పటి నుంచి తల్లి కడుపుల నుంచి బయటకు వచ్చిన మొదలు ఈనాటి వరకు స్వార్థం ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ ప్రేమ ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఎవరబ్బగారసము ప్రేమించడం అంటే, ఎవరబ్బగారసము ప్రేమించడం అంటే ఒక జ్ఞానికే సాధ్యం. జ్ఞానం లేని వాడు ప్రేమించగలరా? జ్ఞానం లేని వాడిని నువ్వు ప్రేమించు ప్రేమించండి, వాడు ఏం చేస్తాడు? వాడు ప్రేమించలేదు, వాడికి తెలిసినది స్వార్థం. నిజంగా నీకు జ్ఞానం కలిగితే లోకం కోసం తప్పించకుండా, లోకాన్ని పూజించకుండా, లోకం కోసం ప్రార్థించకుండా మీరు ఉండగలరా? నిజంగా నీకు జ్ఞానం కలిగితే ఆ జ్ఞానం మిమ్మల్ని ఉండనిస్తుందా? స్వార్థంతో కొన్ని చింతనతోటి, నేను నాదైన చింతనతోటి ఆ జ్ఞానం మిమ్మల్ని ఉండనిస్తుందా? నీకు జ్ఞానం కలిగి సూర్యుని కిరణాలు ఎక్కడ ప్రసరిస్తున్నా అక్కడ ఏమి చీకటి ఉండదు. లక్షల మనమాలంతా కూడా సూర్యుని యొక్క కిరణాలు, ఒక్కొక్క దెబ్బతో ఒక్కొక్క కిరణం. ఆ కిరణాలు వచ్చి మన హృదయాన్ని తాగుతున్నాయి. నీ బయటన చూడు బయటన చీకటినే పోగొట్టగలదు, కానీ మన హృదయంలోని చీకటిని పోగొట్టలేదు. నా మనసులో ఉన్న చీకటిని భౌతికమైన సూర్యుడు పోగొట్టలేదు. ఈ పెట్టినట్లు ఈ కరెంటు నా హృదయంలో నా మనస్సులో చీకట్లు పోవట్లేదు. ఏది నా మనస్సులో చీకట్లు పోవట్లేదు. ఈ రమణస్వామి చెప్పినట్టు మాటలు నా మనస్సులో చీకట్లు పోవట్లేదు. ఈ బ్యాటరీ లైట్లు, ఈ పెట్రోమాక్స్ లైట్లు, ఈ కరెంటు లైట్లు, ఈ బయట సూర్యుడు కూడా ఈ చీకటిని పోగొట్టాడు. ఈ హృదయంలో కొన్ని చీకటిని పిండి బయటకు తీసివాడు ఎవరు పరమేశ్వరుడు? నేను లోపలికి దూరేవు, నేను తిరుచులేవు ఉన్నాను, ఆడుకుంటున్నాను, చదువుకుంటున్నాను. లోకంలో అందరితో పాటు నేను ఆడుకుంటున్నాను, లోకంలో అందరితో పాటు నేను ఉన్నాను, లోకంలో అందరితో పాటు నేను చదువుకుంటున్నాను, నేను పిల్లలతో ఆడుకుంటున్నాను. ఈ రకంగా రోజులు నాకు గడిచిపోతున్నాయి. లోపల ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఎప్పుడు వచ్చావు నాకు తెలియదు. లోపలికి వచ్చి దూరేవాళ్ళు చూడా, లోకంలో అందరి పిల్లలతో పాటు నేను ఉన్నాను అయ్యా. ఏదో పరమేశ్వరుడిని, ఈ మోక్షమని, ఈ జ్ఞానమని ఏమి తెలియదు అయ్యా. నేను ఆడుకుంటున్నాను, పిల్లలతో ఈత ఈదుకుంటున్నాను, పరుగులు పెడుతున్నాను, బళ్ళు పెడుతున్నాను, వస్తున్నాను, అందరితో పాటు నేను తింటున్నాను, తిరుగుతున్నాను. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, ఎలా వచ్చావో తెలియదు, నాది తెలియకుండానే వచ్చింది. నాలో దూరేవయ్యా, నాలో లోపల దూరేవయ్యా, నా పంప ముంచేసావయ్యా. నాచిలా వాడు నాచిలేస్తున్నాడా? నేను అందరితో పాటు వాడిని, నేను నాలో ప్రఖ్యాతి ఏమీ లేదు. ఈ రకంగా నా రోజులు గడిచిపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు, నాకు తెలియకుండా నేను నా లోపల దూరేవయ్యా అది నాచిలేస్తున్నాడు. నాలో లోపల దూరేవయ్యా, నా పంప ముంచేసావయ్యా. నాచిలా నా లోపలికి వచ్చావు, నా పంపకు ముంచేశావు, నా పంప వడగొట్టేశావు, నన్ను మట్టి చేసేసావు, నన్ను బయటికి లాగేశావు, నన్ను రోడ్డు ఎక్కించేశావు. నా గొడవలో నేను ఉన్నాను, నా రాగద్వేషాలతో నేను ఉన్నాను, నా కష్టసుఖాలతో నేను ఉన్నాను, ఏదో నా బాధలతో ఉన్నాను. ఈ లోపల నా లోపల దూరావు, ఏ ఎప్పుడు దూరాడు, ఎలా దూరాడు అనుకుంటున్నాను. ఈ లోపల నన్ను బయటికి లాగేశావు, నన్ను రోడ్డు ఎక్కించేశావు, నన్ను బట్టబడి చేసేవాడు. నాకు దేవుడు ఇది మీకు న్యాయంగా ఉందా? అందరితో పాటు వాడినా కదా నేను. మీకేమైనా దండలు ఇచ్చానా, మీకేమైనా గౌరవం చేశానా, మీకేమైనా హోమాలు చేశానా, ఏమైనా యజ్ఞాలు చేశానా, నేనేమైనా సత్రాలు కట్టించానా, ఆశ్రమాలు కట్టించానా, లేకపోతే భగవంతులు కట్టించానా, మీ గురించి రచనలు చేశానా, మీ గురించి ఉపన్యాసాలు చెప్పానా, మీకు నేను ఓట్లు వేసానా? ఏమీ లేదే, ఇంటికాడ ఉన్నానే, నా కాలక్షేపం నేను చేసుకుంటున్నానే, ఏదో పిల్లవాడిని చదువుకుంటున్నానే, మా కుటుంబానికి నన్ను కాకుండా నా లోపల దూరి ఎప్పుడు దూరావే నాకే తెలియకుండా కొన్ని దూరినాడు దూరినట్టున్నావా? నన్ను మీరే ఒక రాకొచ్చి బట్ట బయలు చేసి నలుగురిలోని పెట్టేసేవారు నాకేశ్వరుడు. ఎంత పని చేసేవారు నాకేశ్వరుడు? ఇలా చేస్తావా? ఇది చేతి నీకు ధర్మంగా ఉందా? కొన్ని లోపల దూరావు, దూరినోడు దూరినట్టుగా ఉండాలి. నన్ను బయటికి లాగేశావు, చీల్చావు, నన్ను చీల్చేశావు, రంపపు కోత రంపం పెట్టి కోశావు. అది తెలియకుండా ఎన్ని పనులు నేను చేసి నన్ను బయటికి లాగి, బయటికి లాగేసినట్టు ఎక్కడ వదిలేయలేదు. ఈ ప్రకృతిలో వదిలేయలేదు, ఈ జన్మ మరణ పరంపరంపరలో వదిలేయలేదు, ఈ సంసారంలో వదిలేయలేదు, ఈ పంచిపోతాలు నన్ను కలిపేయలేదు అరుణాచలేశ్వరుడు. ఈ జన్మ మరణ ప్రయాసము, ఈ చనిపోవటం అనేది, మరణించడం అనేది, మళ్ళీ పుట్టడం అనేది, మళ్ళీ మరణించడం అనేది, ఆ లోకానికి వెళ్ళటం, ఈ లోకానికి వెళ్ళటం, ఈ ప్రవాహములు, ఈ ప్రకృతి ప్రవాహములు, ఈ జన్మ మరణ ప్రవాహములు, ఈ సంసార ప్రవాహములు కొట్టుకుపోకుండా నన్ను ఏం చేశావంటే, నీలో గుహను తేలగా నీ అంతఃకరణం నాకు ఇచ్చావు, నీ హృదయంలో నన్ను చేర్చుకున్నావు, నీ అందరం ఎక్కించావు, నీ మోక్ష శిఖరాలను నన్ను ఎక్కించావు, నీ స్వరూపం నాకు ఇచ్చావు. బయటికి లాగేసినది ఎక్కడ వదిలేయలేదు, నీ హృదయంలో నాకు స్థానం ఇచ్చావు, నీ హృదయ కుహరంలో నన్ను చేర్చుకున్నావు. నన్ను రక్షించేవారు నచ్చరా, ఎందుకు చేశావారు నచ్చరా, నీకు నేను చేసిన ఉపకారం ఏంటి, నేను నీకు చేసిన మేలేంటి, ఎక్కడ ఆడుకుంటున్న పదవాన్ని, చదువుకుంటున్న పదవాన్ని నాలో ప్రవేశించి నన్ను బయటకు లాగి నీ హృదయంలో నన్ను ప్రవేశపెట్టి నీ స్వరూపాన్ని ఇచ్చి నీ అంతస్తుని ఇచ్చి నీ అంతటి వాడిని నాకు చేశావు, ఇవన్నీ చేశావు. నీకు ఏమి చేశారన్నా నీకు ఈ స్థానం ఇచ్చావయ్యా, ఎందుకు నన్ను చీకట్లోంచి బయటకు తీసుకొచ్చావా, ఏం ఉపకారం చేశావయ్యారు నాకు తెలియచూడా, ఎంత పని చేసేవారు నాకు తెలియచూడా, ఎంత నాకు తెలియకుండా నువ్వు నాకు ఉపకారం చేస్తున్నావన్న సంగతి నా మనసుకు తెలియకుండానే చేసేవారు నాచరా, ఎంత పని చేసేవారు నాచరా, నా కొంప ముంచేసేవారు నాచరా, ఏమని నాచరా, నా లోపల దూరేవా, నాకు తెలియలేదా, నన్ను బయటికి లాగావా, నాకు తెలియలేదా, నన్ను ఓటి నేను వదిలేస్తున్నా, నీ హృదయంలోకి నాకు స్థానం ఇచ్చావా, నీ హృదయంలోకి లాక్కున్నావా, నీ హృదయంలోకి గుంజుకున్నావా, నీ స్వరూపాన్ని నాకు ఇచ్చావా, నీ ఆత్మ పదాన్ని ఇచ్చావా, నీ మోక్ష పదాన్ని ఇచ్చావా, ఇటు ఈ ప్రకృతికి అతీతంగా చేసావా, ఈ ప్రపంచానికి అతీతంగా చేసావా, ఈ చీకట్లో నేను బయటకు గుంచావా, నాకు బాధ లేకుండా, నాకు వేదన లేకుండా, నాకు రోదన లేకుండా ఇంత ఉపకారం చేసేసావయ్యా, నాకు వెలుతురు చూపించి నీ వెలుతురైనటువంటి ఈ మహా సామ్రాజ్యంలో, ఆత్మ సామ్రాజ్యంలో, మోక్ష సామ్రాజ్యానికి ఓ చక్రవర్తిని చేసేసి ఉన్నత శిఖరాలను కూర్చోబెట్టేవాడు నాకు తెలియచూడ, ఇంత ఉపకారం చేసావు కదా, అయితే నీకు నేను ఏం ఉపకారం దానం చేశాను, నీకు నేను ఏం చేశాను, నాకు ఇదంతా చేశాను అయ్యా, నీ పేరు స్మరించాను, నీకేమైనా పూజలు చేశాను, నీ పదాలు నమస్కారాలు పెట్టాను, నీకేమైనా జపాలు చేశాను, నీకేమైనా హోమాలు చేశాను, నీకేమో చేశాను అన్నా చేస్తున్నాడా, నీకేం ఉపకారం చేశానని నాకు ఈ స్థితిని నాకు ప్రసాదించావు, ఈ శాంతి స్థితిని నాకు ప్రసాదించావు, అమృత స్థితిని ప్రసాదించావయ్యా, నా దగ్గర నుంచి ప్రత్యుపకారం ఏం ఆశించకుండా మోక్ష సామ్రాజ్యానికి అధిపతి మనం ఉన్నత మహోన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి ఉదాహరణమైనటువంటి శిఖరాలను మీరు కూర్చోబెట్టి లోకానికి వెలుగు చూపించేవారు. ఇప్పుడు జనరల్ గా లాజిక్ ఏంటంటే, నీ ఇంటికి వస్తే నాకేం ఇస్తాం, మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు. ఇటువంటి రోజుల్లో ద్వేషంతోటి, అసూయతోటి, కక్షలతోటి, కర్పణ్యాలతోటి, ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి ఈ రోజుల్లో, ఈ కలియుగంలో నువ్వు ఎంత పని చేసేవాళ్ళు ఈశ్వరుడా, ఆడుకుంటున్న కుర్రవాడిని అందరం ఎక్కించేవాడు అరుణాచల్, అరుణాచల్ ఈశ్వరుడా, నువ్వు స్మరించే కాబట్టి నేను స్మరిస్తున్నాను, కానీ నువ్వు నన్ను స్మరించకపోతే నేను స్మరించగలను అరుణాచల, ఎంత పని చేశావు అరుణాచల, నీ హృదయ కుహరంలో నన్ను నేర్చుకున్నావు అరుణాచల, అక్కడ ఏముంది, సృష్టి యొక్క మూలం ఉంది అరుణాచల, అక్కడ వెలుగు ఉంది అరుణాచల, ఆ వెలుగులో నేను ఒకటిగా తీసుకుని అనుభవం నాకు ఇచ్చావు, అమరించితేమోకు అరుణాచల, ఇదంతా నువ్వు చేసిన మాట నిజమే, ఎందుకు చేసావు నాకు తెలియటం లేదు అరుణాచల. ఒకవేళ అర్హత ఉన్నవాళ్ళు, యోగ్యతను వాళ్ళు ఇంటే గురువు కరానికి స్థిరకం కలిసి కలిగి రామకృష్ణుడు ఎడుగు వచ్చేవాడు కాదు, నరేంద్రుడు మొట్టమొదటిలో నరేంద్రుడు వచ్చేవాడు కాదు, కానీ నరేంద్రుడికి అర్హత తెలుసు, యోగ్యత తెలుసు రామకృష్ణుడికి, ఎవరైనా వస్తే చెప్పేవాడు ఇంటి పురుగు వాడు, అది ఇందు పక్క వాడు నలుగురు ఎవరైనా వస్తే రామకృష్ణుడు, ఆ నరేంద్రుడు చదువుకుంటున్నాడు చూశారు, ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నాడు చూశారు, ఆ అబ్బాయిని ఒకసారి నాకు కనిపించమని చెబుతారా, నన్ను ఒకసారి చూడమని చెబుతారా, నా ఎవరికి చూసారని చెబుతారా, ఆయన వివేకానంద స్వామి నలుగురు రామకృష్ణుడు చెప్పేవాడు, ఈ మధ్యన అబ్బాయిని నాకు కనిపించుకోలేదు, ఒకసారి నన్ను చూశాడమని చెబుతారా, నాకు కనిపించమని చెబుతారంటే వాళ్ళు మీరు అబ్బాయిని ప్రేమిస్తున్నారు, మీ నైబర్స్ అని పడతారు, మీరు అబ్బాయిని ప్రేమిస్తున్నారు, అబ్బాయికి మీ మీద ప్రేమ కనిపించడం లేదు, ఆ అబ్బాయికి మీ మీద ప్రేమ లేనప్పుడు మీకు వారి మీద ప్రేమ ఎందుకండి అంటే అలా అనకండి, వాడు ఈశ్వర కోటిలో అలా అనకండి, వాడు ఎంత బుద్ధిమంతుడో, ఎంత ఉపకారం మానవ జాతి కోసం, ఎంత తప్పిస్తాడో ప్రతి మానవుల కోసం, ఎంత భవిష్యత్తులో ఎంత జీవించి మనిషిత్వం, అతను ఈశ్వర కోటిలో వాడు, అతని శివాంశ సంభూతుడు, అతని ఎంతటి వాడో మీకు తెలియదు, అతన్ని చూడాలనుంది, మీరు ఎప్పుడైనా కనిపిస్తే రామకృష్ణుడు మీరు చూడాలనుంది అన్నాడు, నా దగ్గర మనిషి అంటే గుళ్ళో లాక్కుంటున్నాడు తన దగ్గరికి, ఏమిటి అక్కడ అడగత, ఆ ఉదయం ఉంటుంది వైశాల్యం, ఆ బుద్ధిలో ఉంటుంది పక్వత, ఆ ఇంద్రియాలు ఉంటుంది నిర్మలత్వం, ఆ తోటి మానవుల పట్ల, తోటి మానవులకు ఉపయోగపడేటువంటి ఆ సేవాభావం, ఇన్ని గుణాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ మనిషి కోసం ఇక్కడ రామకృష్ణుడు గుళ్ళే తప్పిస్తున్నారు, శిష్యుడు కోసం గుళ్ళే తప్పిస్తున్నారు, అంటే మీకు అడగత ఉంటే, మీకు యోగ్యత ఉంటే, మీ బుద్ధి పక్వానికి వస్తే, మీ ఉదయం విషయాలు అయితే పరమేశ్వరుడు మీ గుమ్మం దగ్గరికి వస్తారు, ఎవరికిగా నన్ను ఏడుతీరు, ఎందుకు నన్ను తీసుకొచ్చేవాడు నా అర్చల, నేను తిరుచిలో ఉండేవాడిని, అక్కడ చదువుకునేవాడిని, నీకెవరు దొరకలేదా, ఎంతమంది ఈ లోకంలో ఎంతమంది జీవులు ఉన్నారు, నీకెవరు దొరకలేదా, నేనే దొరికాను నీకు, ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఎవరు నచ్చాడు, మా మదే నన్ను దూరం చేసి, మా ఇల్లుకి నన్ను దూరం చేసి, మా ఊరికి నన్ను దూరం చేసి, ఎరణాచల ఎందుకు తీసుకొచ్చావు నన్ను అది నచ్చల, ఎవరి కోసం తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు, నా చెప్ప ఏం పరిచయందో అని అరుణాచలం తీసుకొచ్చావు, మా పంప మంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అరుణాచల, ఎవరికిగా నన్ను ఏరికిది, ఎవరి కోసం నన్ను తీసుకొచ్చావు, ఏం పనిచేయిందో నన్ను తీసుకొచ్చావు, నాకు ఇక్కడ పని ఏమిటి, విడిచిగా అఖిలము నిర్మించు అరుణాచల, కొన్ని తీసుకొచ్చిన వాడు తీసుకొచ్చావు, ఇప్పుడు నన్ను విడిచిపెట్టుకు అరుణాచల, ఈ రమణస్వామి ఇంటికానికి తీసుకొచ్చాడు, తీసుకొచ్చి వదిలేశాడు, అందరూ నేను చుట్టుపోస్తారు, తీసుకొచ్చిన వాడు ఎలాగా తీసుకొచ్చావు, ఇంకా నన్ను విడిచిపెట్టకు అరుణాచల, నన్ను విడిచిపెట్టుకు అరుణాచల, నేనెంత వాణి నిన్ను పట్టుకోవడానికి, నువ్వే నన్ను పట్టుకోవాలి, నన్ను విడిచిపెట్టకు, నన్ను విడిచిపెట్టకు, ఒకవేళ విడిచిపెట్టావనుకో లోకం అంతా నిన్ను తిట్టిపోస్తారని అచ్చర, లోకం యొక్క నిందకైనా జరిసి నువ్వు నన్ను ఇంక విడిచిపెట్టుకరణ అచ్చర అంటున్నాడు రమణ. ఈ అక్షర మనమా ఇచ్చే జ్ఞానం, ఈ అక్షర మనమాల ఇచ్చే శాంతి, అక్షర మనమాల మీకు ఇచ్చే ఉత్కృష్టమైన ఉదాత్తమైన స్థితి, మీరు చేసుకునే పుణ్యాల వల్ల రాదు, మీరు చేసుకునే పుణ్యాల వల్ల, మీరు చేసుకునే పూజల వల్ల, మీరు చేసుకునే జపాల వల్ల రాదు, ఇది ఎక్కడికో ఉన్నత శిఖరాలకు తీసుకుపోతుంది, కేవలం అక్షర మనమాల పారాయణ, మీ శరీరానికి స్నానాలు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, శుభ్రత కోసం చేస్తున్నారు, ఈ అరుణాచలాన్ని స్మరించడం, ఈ అరుణాచలాన్ని ధ్యానం చేయటం, అది కూడా స్నానమే, దేనికి స్నానం, మీ మనస్సుకు స్నానం, మీ శరీరంలో ఉన్న బాడీ ఏ విధంగా అయితే బయటికి పోతుందో అదే మీ మనస్సులో ఉన్న బాడీ ఎప్పుడైతే బయటికి కొట్టుకుపోయిందో అప్పుడు ఈశ్వరుడు మిమ్మల్ని లోపలకు లాక్కుంటారు, అంటే అరుణాచల స్నానం మీరు స్నానాన్ని అనుకోకండి, అది కూడా స్నానం లాంటిది, మీ మనసుకి స్నానం, మీ అహంకారం పరచబడిపోవడానికి చేసి ఇస్తున్నారు, మీకందరికీ భక్తి ఉంది, ఎంతో కొంత తపన ఉంది, ఎంతో కొంత పరమేశ్వరుని తెలుసుకోవాలని అని మాత్రమే నేను మీకు ఆ కోరిక ఉంది. లేకపోతే మీరు ఇక్కడికి రాలేదు. కోరిక మీకు ఎలా వచ్చిందో మీరు ఎవరైనా ఇక్కడ చెప్పగలరు? అసలు భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని స్వరూపాన్ని పొందాలి, ఆ శాశ్వత శాంతిని పొందాలి. ఈ లోకాతీతమైన స్థితి, దేహాతీతమైన స్థితి, మనసుకు అతీతమైన స్థితి, ఆ స్థితిని పొందాలనే కాంక్ష నీకు తెలుసో నీకు తెలియకో మీ హృదయాంతరాలలో ఎంతో కొంత ఉంది. అది లేకపోతే మీరు ఇక్కడికి రారు. ఆ కోరిక మీకు ఎలా వచ్చింది మీరు ఎవరైనా ఇక్కడ చెప్పగలరా? అవినాచల అవినాచలాన్ని స్మరించుకుంటున్నాం. ఏ శక్తి వల్ల, ఏ ప్రేరణ వల్ల, ఏ దేవతలు అనుగ్రహించడం వల్ల కొంతమంది స్మరించుకుంటారు. ఆ స్మరించుకునే స్థితి చేసి మరి అరుణాచలేశ్వరుడా, నేను నిన్ను స్మరించేటట్టు చేశావు. ఎవరు చేశారు? నువ్వే చేశావు. ఎందుకు చేశావు అరుణాచల? నీకెంతో కొంత చింతన ఉంది, ఎంతో కొంత తపన ఉంది. ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి తక్కువ ఉండొచ్చు, ఆ తపన ఉంది. ఏ కారణం వల్ల నీకు ఈ తపన వచ్చింది మీరు ఎవరైనా చెప్పగలరా? కారణాలు మీరు చెప్పలేదు. ఇస్తున్నారు మీరు చేసుకున్న సుకృతి ఏమిటో, మీరు చేసుకున్న పుణ్యం ఏమిటో అది మీరు మర్చిపోయి ఉండవచ్చు. ఆ పుణ్య ఫలితముగా, మీరు చేసినటువంటి సత్కర్మ ఫలితముగా, మీరు చేసినటువంటి మంచి పనులు ఫలితముగా ఈ రోజున భగవంతుని మీరు స్మరిస్తున్నారు. ఇక స్మరణ కూడా మీకు అరుణాచలేశ్వరుడా, నిన్ను ఏదికి తలసించితివి? ఈయనన్న నుంచి తప్పుకోవయ్యా. అసలు నిన్ను స్మరించేటట్టు నన్ను ఎందుకు చేశావయ్యా? ఇక ఇదివారు ఎవరు అరుణాచల? నీ మంచిలో పెట్టేశారు అరుణాచల, నీ మాయలో నన్ను పెట్టేశారు అరుణాచల, నీ మత్తులో నన్ను పెట్టేశారు అరుణాచల, నీ మోహంలో పడ్డాను అరుణాచల, నీ గొడవలో పడ్డాను అరుణాచల, నీ వల్లలో పడ్డాను అరుణాచల. ఇంకేమి ఎవరు ఎందుకు పెడతారు అరుణాచల? నువ్వు పమ్మంటే మటుకు ఎవరు పోతాడు అరుణాచల? ఇక నువ్వు పమ్మంటావు అనుకో, పమ్మంటే మటుకు ఎవరు పోతాడు అరుణాచల? అరుణాచల నీ రుచిని చూపించారు అరుణాచల. ఆత్మరుచి ఎలా ఉంటుందో, ఆత్మవైభవం ఎలా ఉంటుందో, ఏ శాంతిని పొందాక, ఏ సుఖాన్ని పొందాక, ఏ స్థానాన్ని పొందాక, దానికి మించిన సుఖం కానీ, దానికి మించిన శాంతి కానీ ఏదైతే లేదో అటువంటి శాంతిని పొందింపజేసేవారు అరుణాచల. దానికి పోల్చదగిన శాంతి లోకంలో లేనే కాదు. ఇలోకంలో లేదు, పరలోకంలో లేదు. ఇంద్రియాలు ఎక్కడికెళ్ళలేవు, మనస్సు ఎక్కడికెళ్ళలేదు, బుద్ధి ఎక్కడికెళ్ళలేదు. వెళ్ళలేదు, వెళ్ళలేదు, మరి తిరిగి వచ్చేవలసింది. ఏ సుఖానికి మించిన సుఖం ఇంకోటి లేదు, ఏ శాంతికి మించిన శాంతి ఇంకోటి లేదు, ఏ స్థానానికి మించిన స్థానం ఇంకోటి లేదు, ఏ వైభవానికి మించిన వైభవం ఇంకోటి లేదు. అటువంటి శాంతిని రుచి చూపించావు నాకు అరుణాచల. ఇప్పుడు ఎక్కడికి పోతాననుకుంటున్నాను? ఎక్కడికి వెళ్ళనే అరుణాచల. నేను మించి పెట్టి వెళ్ళటానికి నాకు స్థానం ఏముంది అరుణాచల? మరి ఈ వైభవం బయట ఉందా అరుణాచల? ఒక్కసారి ఆత్మ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ప్రకృతి ఏమి లేదు. వట్టి ఓ సోదర మహాశయరా, సోదర మహాశయరా, జ్ఞానం అంటే సామాన్యం అనుకోకండి. కేవలం మాటలతో సరిపెట్టుకోకండి, పుస్తకాలతో సరిపెట్టుకోకండి. పుస్తకాల్లో జ్ఞానం లేదు, మీ హృదయంలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఒక్కసారి మీరు పొందారా? ఆ పవిత్రత మీరు ఒకసారి సంపాదించారు? ఆ వైభవాన్ని మీ చేతులతో మీరు ఒకసారి అందుకున్నారు? నిజంగా పరమేశ్వరుడి మిమ్మల్ని చూసి గడిచి మిమ్మల్ని దూరంగా నిలుచుంటారు. అది జ్ఞానం అంటే. సోదర మహాశయరా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నేను ఆలస్యంగా మాట్లాడుతున్నాను. జ్ఞానం జ్ఞానం అన్న 190 సార్లు మొక్క వస్తుంది. దీన్ని సామాన్యం ఎక్కువ సార్లు నేను వస్తున్నానని మీరు దీన్ని తేలిగ్గా చూడకండి, అల్పంగా చూడకండి, పరుత్వంగా చూడకండి, తేలిగ్గా కొట్టేయకండి. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మీరు ఒకసారి పొందారో, ఈ పవిత్రతని మీరు ఎప్పుడైతే పొందారో, దేవుడు కూడా మిమ్మల్ని చూసి దూరంగా నిలుచుంటాడు. ఎందుకు? ఈ జ్ఞానానికి, నీ పవిత్రతకి, నీ మాధుర్యానికి జరిచి దేవుడు కూడా దూరంగా నిలుచుంటాడు. అటువంటి మాధుర్యం, అటువంటి వైభవం జ్ఞానం. జ్ఞానంలో ఉన్న పవిత్రతని చూడటానికి రెండు కళ్ళు సరిపో, ఇవన్నీ కలుగుతుంది మనం. దైగల హృదయం గలవాడి ధన్య, ఎవరి హృదయం అయితే దయ్యాయి ఉందో వాళ్ళే ధన్యులు. ఈ లోకంలో నీకు రూపాయలు ఉండొచ్చు, చదువులు ఉండొచ్చు, పాండిత్యాలు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, వాళ్ళు ధన్యులు కాదు. ఎవరి హృదయంలో సహజంగా దయ్యమేది ఉందో వాళ్ళే ధన్యులు. ఈ లోకంలో హిమ్మై కాళీ మహాత్మ, హిమ్మై కాళీ మహాత్మ, హిమ్మై కాళీ మహాత్మ. ఎవరి హృదయమైతే లోకాన్ని చూసి దయతో నిండిపోతుంది వాడే మహాత్ముడు. ఎవరి హృదయంలో దయలేదు వాడు దురాత్ముడు అన్నారు స్వామి వివేకానంద. ఎవరి హృదయంలో అయితే దయ్యం ఉందో వాడి హృదయంలో భగవంతుడు ఉంటాడు. ఎవరి హృదయంలో దయ్యం ఉందో వాడి హృదయంలో భగవంతుడు ఉంటాడు. ప్రతి ఊళ్ళోనూ గుళ్ళు కడుతున్నారు, శివాలయమో రామాలయమో కృష్ణాలయం, ప్రతి గుళ్ళోనూ గుడి కడుతున్నారు. ఎందుకు? ఈ ఉపన్యాసాలలో ప్రయోజనం ఏమిటండి? గురు ఉంది, ఆ గుళ్ళో దేవుడు ఉన్నాడు, ఆ గుళ్ళో కలిసి దేవుడిని చూస్తున్నాం. ఎందుకు మీరు ఇంత కష్టపడి మీరు చెప్పవలసిన పని ఏంటి? దేవుడు గుళ్ళో ఉన్నాడు, వాడిని చూసి వస్తున్నాం. ఈ ఉపన్యాసాలు, ఈ పుస్తకాలు, ఈ ప్రవచనాలు ఎందుకు అనవసరం? ఈ బాధలు ఎందుకంటే గుళ్ళో దేవుడు ఉన్న మాట నిజమే. ఆ గుళ్ళో ఉన్న దేవుడిని నిర్వహణలో తెచ్చుకోవడానికి ఉపయోగపడతాను అండి మాట. దేవుడు గుళ్ళో ఉన్నాడు, దేవుడు గుళ్ళో ఉన్నాడని అందరికీ తెలుసు. గుళ్ళో ఉన్న దేవుడు మన హృదయంలోకి రక్షించుకోవాలి, మన హృదయంలోకి తీసుకెచ్చుకోవాలి. మన దేహాన్ని దేవాలయం కింద మార్చుకున్నప్పుడు అప్పుడు మన హృదయంలోకి తీసుకొని ఇక్కడ ఆవిర్భవిస్తాం. అంటే సంస్కరించుకోండి, అంతఃకరణాన్ని సాధ్యమంతరకు సంస్కరించుకోవాలి. జ్ఞానేశ్వరుడు యొక్క స్మరణలు మన జీవితంలో కలిగిపోయినట్టు మనం చూసుకోవాలి. ఆయన కోసం మనం జీవించాలి. స్మరణ ఎందుకంటే మన స్మరణ చేయొచ్చేగా ఆయన మన జీవితాలు కలిగిపోతాయి. మన అహంకారంతో గూరు కట్టుకున్నట్టు మన జీవితాలు, స్వార్థంతో గూరు కట్టుకున్నట్టు మన జీవితాలు, అజ్ఞానంతో మారిపోతుంటే మన జీవితాలు, చీకట్లో ఉన్న మన జీవితాలు మన స్మరణ చేయొచ్చేగా ఆయన స్వరూపాన్ని మనం పొందుతాం. ఈ ప్రకృతి నుంచి బయటపడతాం, ఈ ప్రకృతి నుంచి బయటకు వస్తాం, ఈ చీకటి నుంచి బయటకు వస్తాం, ఈ మృత్యువు నుంచి బయటకు వస్తాం, అమృత స్థితిని పొందుతాం. భగవంతుని స్మరించడం వల్ల
మనసులో
మనందరం మరణించినప్పుడు ఈ ప్రాణం పోయినప్పుడు మన శవాలను తీసుకెళ్లి శ్మశానంలో పెట్టి కాలిపోస్తారు. కాలిపోయినప్పుడు మీరు అంటే కాలిపోయేవారు మీరు అనుకోకండి. మీ ఇంద్రియాలు, మీ మనస్సు, మీ కూడాలు వస్తాయి. అవి శ్మశానంలో ఉండవు. మీ దేహం శ్మశానంలో కాలిపోయింది. కానీ మీ ఇంద్రియాలు, మీ మనస్సు, మీ కూడా వస్తుంది. ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు ఇంకో కొత్త దేహంలో విజయం వస్తాయి. అంటే మీ శ్మశానంలో శరీరం కాలిపోయినాయి. ఈ ఇంద్రియాలు మీ పోయి, మనస్సంతా పోయింది, సంస్కారం పోయింది అని అలా అనుకోవద్దు. ఇది జ్ఞాని చూడగలదు. శరీరం శ్మశానంలో కాలిపోతుంటే మీ ఇంద్రియాలు కాలమని, మీ మనస్సు కాలదని, ఈ కాలని ఇంద్రియాలు, కాలని మనస్సు ఇంకో దేహంలో ప్రవేశిస్తాయని ఈ అజ్ఞాని చూడలేడు. అజ్ఞానికి తెలియలేదు, ఈ జ్ఞానికి మాత్రం తెలుస్తుంది. అంటే మీరు చేసుకున్న మంచి ఊరికే పోదు. అంటే మనకున్న మంచి ఉంటూ, మనకున్న చెడు ఉంటూ, ఈ శరీరంతో పాటు అది కూడా కాలిపోదు. ఈ శరీరం బూర్దైనప్పుడు బూర్ది అవ్వదు. అంటే అది మీకు కూడా వస్తుంది. మరో జన్మలో కూడా మీరు సంపాదించినటువంటి జ్ఞానం, మీరు చేసినటువంటి ప్రయత్నం, మీరు చేసినటువంటి సాధన ఇవన్నీ మళ్ళీ మీకు కూడా మరో జన్మలో మీకు కూడా వస్తాయి. శ్మశానంలో కాలిపోతాయని అనుకోకండి. మన దేహం శ్మశానంలో కాలిపోయినంత మాత్రమే కదా మన జీవితం అక్కడతో సరైన మీరు ఎవరు అనుకోవద్దు. శరీరం యొక్క చరిత్ర అక్కడతో రాలిపోయి శ్మశానంతో రాలిపోయింది. జీవితం కూడా శ్మశానంతో రావడం మీరు ఎవరు అనుకోవద్దు. శరీరం మారిపోతుంది, మళ్ళీ గుణాలు వస్తాయి, ఆ సంస్కారాలు వస్తాయి, ఆ వాసనలు వస్తాయి, ఆ పరిసరాలు మారిపోవచ్చు, దేహాలు మారిపోవచ్చు, రంగులు మారిపోవచ్చు, తల్లిదండ్రులు మారిపోవచ్చు, బంధువులు మారిపోవచ్చు, బ్యాంకులు మారిపోవచ్చు, అన్నీ మారిపోతాయి. కానీ నీ వాసనలు, నీ కాంక్షలు, నీ కాల్పణ్యాలు, మీ రాజద్వేషాలు, మీ కామక్రోధాలు మీరు కూడాను వస్తాయి కొత్త దేశంలో. ఇది మర్చిపోకండి. మీ దేహం కాలిపోవచ్చు, మీ వదవాన పాలెం గుడి మారిపోవచ్చు, భారతదేశం మారిపోవచ్చు, లోకం మారిపోవచ్చు. కానీ హృదయంలో గుడి కట్టుకున్నటువంటి సంస్కారాలు మీ పొలల మధ్యలో పొలల కాల్చలేవు అమ్మా. అజ్ఞానాన్ని పొలల కాల్చలేవు, అజ్ఞానాన్ని దీపాలు కాల్చలేవు, అజ్ఞానాన్ని మంటల కాల్చలేవు. మీ అజ్ఞానాన్ని జ్ఞానమే కాల్చగలదు. ఒక జ్ఞానమే మటుకి కలిగించగలదు మీ అజ్ఞానాన్ని. అంటే శరీరం ఉండగా, శరీరంలో ప్రాణం ఉండగా ఎవరికి జ్ఞానం సంపాదించాడు ఆ జ్ఞానం మటుకి అజ్ఞానాన్ని కలిగేలాగా అజ్ఞానాన్ని దహింపజేస్తుంది. కానీ ఈ పొలిలో పెట్టే పొలలు, ఈ దుకాణాలు పొలాలు మీ శరీరాన్ని కాలుస్తారు, ఇంద్రియాలను కాలుస్తారు, కానీ లోపల అజ్ఞానాన్ని కాల్చలేదు. సోదర మహాశయ గారు, కేవలం నీకు తెలివితేటలు ఉంటే మంచిది. తెలివితేటలు చాలు. మీ తెలివితేటల లోకాన్ని మాత్రం తెలియచ్చు. లోకంలో మీరు అభివృద్ధిలోకి రావచ్చు, మీ కాళ్ళతో నడవచ్చు. కలిగి తెలివైన హృదయంలోకి నడవలేదు. నా మాటలు నమ్మండి, నా మాటలు నమ్మండి, నా మాటలు నమ్మండి. మీకు తెలివి ఉండొచ్చు, మీ తెలివితోటి మీరు లోకంలోకి అభివృద్ధిలోకి రావచ్చు, మీరు అంతస్తులు కట్టచ్చు, మీరు ఎన్నో ఐశ్వర్యాలు సంపాదించవచ్చు, మీరు గౌరవాలు సంపాదించవచ్చు. మీ తెలివితేటలు మీరు ఎన్నో యుక్తులు పనొచ్చు. కానీ మీ తెలివితోటి మీరు హృదయంలోకి నడవలేదు. ఆగ్రహం లేకుండా మీకు ఎంత తెలివి ఉన్నప్పటికీ
నడవలేదమ్మా,
మీకు అనుగ్రహం ఉండాలమ్మా. మీ తెలివి ఉండొచ్చు, మీ తెలివి ఉంటే మీరు దాచుకోండి, మీ రూపాయలు ఉంటే మీరు దాచుకోండి, మీ తెలివి మీ బుర్రలో దాచుకోండి, మీ రూపాయలు మీరు బ్యాంకులో దాచుకోండి. నువ్వు వద్దంట లేదు. కేవలం మీ తెలివి సహాయం మీద, మీ రూపాయల సహాయం మీద మీరు మొక్క సామ్రాజ్యంలోకి నడిచి గెలవలేదమ్మా. మాట్లాడదమ్మా, నేను కాదనకండి. నా మాటలు కొంచెం ఇవ్వండి, మిమ్మల్ని నన్ను మండించండి. నా మాటలు అన్ని మీరు అంగీకరించకపోయా కొన్ని కాదనకండి. అంటే మీ తెలివితేటలను చూసి మీరు మురిసిపోకండి, మీ ఐశ్వర్యాన్ని చూసి మీరు మురిసిపోకండి. మీ లోకంలో మీకు ఏమైనా గౌరవాలు అంటే మీ కన్నా పట్టాలు ఉంటే మీ పట్టాలు చూసి, మీ గౌరవాలు చూసి, మీ బంధువుల యొక్క గొప్పతనాన్ని చూసి మీరు ఎవరో మురిసిపోకండి. మీకు ఈ సహాయంతో మీరు నడవలేరు. నడిచేది కాదు, ఈశ్వర ప్రసాదం వల్ల, ఈశ్వర అనుగ్రహం వల్ల, ఈశ్వర సహాయం వల్ల మటుకి నాలుగు ఈశ్వరు వెళ్ళగలం. కానీ మాకెవరం మన సొంత ప్రయత్నం అది వెళ్ళలేమమ్మా.